జయంతి కార్యక్రమాలలో ఈ విషయం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఒక విశేషమైనటువంటి పాత్రను భవిష్యత్తులో వహించబోతున్నారు. ఇక ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటిగా వస్తుంది కదా. ఇక్కడ నేను ముఖ్యం కాదు, మీరు ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటి అంటే ఈ 24 పుస్తకాలు ప్రపంచానికి అందజేయడం. వీటిని గాయత్రి మంత్రం యొక్క ఒక అక్షరముగా మీరు తీసుకునవచ్చు. భాగవతంలోని ఒక అధ్యాయం యొక్క జ్ఞానకాండ కర్మకాండగా తీసుకునవచ్చు. అంటే భాగవతంలో 9 అధ్యాయాలు ఉన్నాయి, ఇక్కడ 24 పుస్తకాలు ఉన్నాయి. ఇంకొక 2 పుస్తకాలు ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించిన ఒకటి. అంచేత కొంచెం మీరు మీ పాత అలవాట్లను మానుకోండి. చెప్పినది చెప్పినంత వరకు ఎలా చెప్పానో అలాగే చెయ్యాలి. మాస్టర్ మా ఇంటికి రావాలి, మా పక్కన ఉండాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో అది కుదరదు. ప్లస్ మాస్టర్ మీ పక్కన ఉండటం కంటే మీరు మాస్టర్ పక్కన ఉండటం తెలివైన పనేమో ఆలోచించుకోండి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే పెద్ద క్షేత్రంలో వేటపాలెంలో ఉన్నటువంటి నిత్యావతార దత్త క్షేత్రంలో న్యూ ఇరా ఎడ్యుకేషన్ గురించి చెప్పాను. ఇక న్యూ ఇరా ఎడ్యుకేషన్ క్లాసులు అటెండ్ అయినటువంటి వాళ్ళ పని ఏమిటి అంటే ఆ పుస్తకాన్ని మధ్యించడం, అక్షరం అక్షరం చీల్పు చెంగాడి. ఆ న్యూ ఇరా ఎడ్యుకేషన్ లో రాబోయేటటువంటి నూతన విద్య సమాజం యొక్క అంకురార్పణ ఏ విద్యా విధానంతో జరుగుతుంది అని ఆయన చెప్పింది మీరు నేర్చుకోకుండా రెండవ పుస్తకం గురించి వ్యర్థాలు ఆడవద్దు. అంటే ఆ పుస్తకం చదివిన వాళ్ళు ఆ పుస్తకం చదవడే అంటే దత్తుడు లేక ప్రకృతిని శాస్త్రం చేయటటువంటి దివ్యశక్తులు మీకు ఆ పుస్తకాన్ని మధించమని బాధ్యత ఇచ్చాయి. ఇంకా 2 క్లాసులకి రాకండి మీరు. ఇప్పుడే హరికథా కాలక్షేపం అవుతున్నట్టు అంటే ఓదో ఇది విని 7 రోజుల్లో మీరు ఆ పుస్తకాన్ని మధిస్తే అందులో ఉన్నటువంటి డౌట్స్ అడగటానికి రావచ్చు. కానీ చూసి డౌట్ చూస్తూ ఉంటే నిన్న కూడా నన్ను గాయత్రి ఆడవాళ్ళు చేస్తా చేయకూడదు అని అడిగారు. నా దేవుడిని చెప్పి చెప్పి చచ్చాను నేను. ఇంకా అదే స్టోరీ ప్రశ్న వేస్తున్నారు. ఏంటి ప్రశ్న? మన వాళ్ళే వేస్తున్నారు. నేను సాక్షి నమ్మకాయ కొడతాను ఇంకా ఎవరైనా అలాంటి ప్రశ్న వేస్తాను. చెప్పి ఈ ప్రశ్న జవాబు ఇవ్వడానికి నాకు టైం లేదు. ఐ హావ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఏదో మీ స్టోరీ ఇళ్ళకి రావటానికి. మీరు ఏదో 10 మందిని పిలిచారు కనుక నేను వాళ్ళతో మాట్లాడాలి అంటే ఏం కాదు స్టోరీ 10 మందితో నేను మాట్లాడేది. ఏం వచ్చిన వాళ్ళే నాతో ఏం మాట్లాడతారు వాళ్ళు? లేకపోతే మీ కళ్ళు కూడా బాగుందని అంటారు, లేకపోతే మాట్లాడి దోస్తు మీకు దుస్తు బాగా ఉండేది ఇప్పుడు దుస్తు లేదంటారు. ఏంటి మీరు మాట్లాడేది నాతో? నేను మీతో ఏం మాట్లాడేది? 22 ఏళ్ల బట్టి 30 ఏళ్ల బట్టి ఏమీ అర్థం కానీ దత్తం మనకి ఈ ఒక్కరోజులో ఏమర్థం అవుతుంది? చాలా అసహ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటున్నారు. మీరు మీకు తెలియటం లేదు, మీ ప్రవర్తన కానీ మీరు అడిగేటటువంటిది కానీ మీ యొక్క మీకు లాభమే లేదు. అది ఎందుకంటే నా మూడ్ కరెక్ట్ గా లేనప్పుడు నా దగ్గరకు వచ్చినా మీకేం లాభం ఉండదు. నా మూడ్ మీ దగ్గర కరెక్ట్ గా ఉండదు. ఏముంటుంది మీ పాస్ చేస్తే చూసుకోండి. ఏదో నవ్వు ముఖంతో మాట్లాడినంత మాత్రాన ఏముండదు. ఇంకంటే ఏం లేదు. నైదర్ గివింగ్ నా టేకింగ్ ప్రాబబ్లీ ఎంత లూటింగ్ ఉందంటే డివైన్ పవర్ యొక్క లూటింగ్ నా ద్వారా జరగటం నేను ఒప్పుకోను. అందువల్ల కొంచెం సీరియస్ అవ్వండి. అంతేకా మొదటి నిర్ణయం ఏంటంటే సాయంత్రం క్లాస్ క్యాన్సిల్. అంటే బ్లెస్సింగ్స్ అన్నారు, సోది బ్లెస్సింగ్స్ అర్హత ఉన్నవాడికి ఉంటుంది తప్ప నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రాన నేను బ్లెస్సింగ్ ఇస్తున్నానంత మాత్రాన నీకేం బ్లెస్సింగ్స్ రావు. అపోహలు మర్చిపోండి. మీరు అర్హత ఉన్నవాడికి ఆ గురువే వెతుక్కుంటూ బ్లెస్సింగ్ ఇస్తాడు. అది ఫస్ట్ పాయింట్. కొంచెం మీకు అర్థమవుతుందా? ఎంత చెప్పినా కూడా నా దగ్గర ఉన్న వాళ్ళు పక్క వాళ్ళు అందరూ కూడా ఒకే రకమైనటువంటి వర్తాస్తుకు అలవాటైపోయారు, మారలేకపోతున్నారు. మీరు మారకపోతే నేను చాలా కణాల్లో మారుతానన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పటికే చూస్తాను మీరు కరెక్ట్ గా లేకపోతే నా దారి మట్ట నేను నా పరిస్థితి నిర్వహిస్తుంది. అవన్నీ నా దగ్గర ఉండదు. నేను నాకు అనుకూలంగా జరగాలి కానీ ఆధ్యాత్మిక దేశంలో నా నుంచి తప్పదు. ఓకే, రెండవది ఈ క్లాస్ లో వింటున్నటువంటి వాళ్ళకి ఒకే ఒక పుస్తకం ఉన్నది, జ్వాలా కురుది. ఏంటది అంటే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. దాని మీద మీరు December 1st లోపల ఎక్స్పర్ట్స్ అయిపోవాలి. నోట్స్, స్టడీ మెటీరియల్ మీరు కూడా ఉపయోగించండి. స్టడీ మెటీరియల్ ఇస్తారు, గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటారు, ఏం చేస్తారు. నిన్న ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఇక్కడే మన మా సుకృత భాషలో యోగ్యారు భరద్వాజి మాస్టర్ మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చింది. అసలు మిమ్మల్ని అంతా అడగటం ఎందుకు, నేనే రాసుకుంటే పోలేదా అని. సరేనా, అంతటా నేనే రాసేసుకుంటాను, తెలుగులో నేనే చదివేసుకుంటాను, నేనే వర్క్షాప్ కావాల్సింది రాసేసుకుంటాను. మీరు చేసి చేయండి, లేకపోతే మానేయండి. యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. పద్ధతి మాత్రం ఇది. అయితే ఇది ఆఫర్. నేను మీరు చెప్పే కదా ఈ సంవత్సరం అంతా నేను వెతుక్కుంటూ పోతూనే ఉంటాను. నేను ఖచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత మీరే చూస్తారు గురువుల శక్తి ఎలా ఉంటుందో, మీ యొక్క వెకిలితనం ఎలా ఉంటుందో. అంటే మిమ్మల్ని వెకిలితనం అనే మాట ఎందుకు ఆడుతున్నాను అంటే ఒక పద్ధతి లేదు, ఒక లక్ష్యం లేదు. ఏమీ లక్ష్యమైనప్పుడు ఒక వ్యక్తి 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, 5th క్లాస్ చదివినా కూడా ఒక సిలబస్ ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది, నేర్చుకునే విధానం. ఇక్కడ నేర్చుకునే విధానం కనిపిస్తుంది లేదు, ఏదో కన్ఫ్యూజన్, ఏదో గందరగోళంలో ఉన్నారు మీరు. ఆ గందరగోళాన్ని నేను ఎలాగ నివారించగలుగుతాను అంటే మీరు ఇంకా ఈ క్లాసుకి వచ్చిన వాళ్ళు మీ మొహాలు నాకు కనిపించకూడదు. ఈ క్లాసుల్లో కనిపిస్తే ఆ క్లాస్ వదిలేస్త. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీకి వచ్చినటువంటి వ్యక్తులు చాలా కొన్ని మహర్షి యొక్క నెక్స్ట్ పుస్తకానికి నాకు కనిపించారు అనుకోండి, ఆ క్లాస్ క్యాన్సిల్ వద్దు. అది మీకు ఇదే అర్థం కాదు. అది ఎందుకమ్మా, ఎందుకు వెళ్తాడు లాగా బాధాడంబరము వాక్కుతో వేశ్యావృత్తి అన్నారు గురువు గారు. వేశ్య ఎలా చేస్తుందో మీరు అలాగే చేస్తున్నారంటే వాక్కులతో ఆడుకుంటున్నారు తప్ప ఓ లక్ష్యం లేదు, ఓ ప్రతిపత్తి లేదు, ఓ సిద్ధాంతం లేదు. ఇంకా నేను రాబోయేటటువంటి రోజుల్లో చాలా కఠోరంగానూ మాట్లాడతాను, చాలా కఠోరంగానూ ప్రవర్తిస్తాను. ఎందుకంటే మర్యాద కోసమే నేను మీతో మాట్లాడుతున్నాను, లేకపోతే మీకు నాకు సంబంధం ఏంటి? మీరు నన్ను చూడకపోతే నేను మిమ్మల్ని చూడకపోతే ఏమైనా తేడా ఉందా చెప్పండి? ఏంటి మాకు మీకున్న సంబంధం ఉందా? ఏమైనా ఏదైనా సంబంధం ఉంటే దీని ద్వారా ఉంటుంది. లేకపోతే ఏంటంటే నా జీవితం నేను హాయిగా జీవించేవాళ్ళు, చెప్పింది చెప్పినట్టు చేస్తేనే నెక్స్ట్ క్లాస్ లో మీరు రారు. ఏ క్లాస్ కి రారు? మీరు ఏ పుస్తకం చదువుతారు? హైరార్కీ అంతే. అంతేకా ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ మీద మీరు మతించండి. ఇంకా నేను మీరు ఏం చేస్తున్నారో అడగదలుచుకోలేదు. యోగీ గారి ద్వారా వచ్చినటువంటి ఆ సందేశాన్ని నేను గురువు యొక్క సందేశంగానే తీసుకుంటున్నాను. నేను నా పని నేను చేస్తుంటా. మన పని అనేది ఇది ఒక పద్ధతిగా జరగటం లేదు, ఏమీ జరగటం లేదు. ఎందుకంటే ఈ మన పనిలో నేను మీ వైపు చూడరు, మీరేం చేస్తున్నారో కూడా ఇంకా పట్టించుకోరు. వస్తూ ఉంటారు క్లాస్ కి, వస్తూ ఉంటారు చేతి రూపంతో వస్తూ ఉంటారు. చెప్పటం మాత్రం ఒక సంవత్సరం వరకు చెప్తాను. ఇట్ ఈస్ ఏ ప్రామిస్ బిట్వీన్ మీ అండ్ మై మాస్టర్. మిమ్మల్ని చూసి నేను ప్రామిస్ చేయలేదు. మీ మీద ఆధారపడి ఈనాటి వరకు నేను ఏ పని చేయలేదు, ఇప్పుడు చేయదలుచుకోలేదు. పుస్తకాల మీద కూడా ఇంకా నేను మీ మీద ఆధారపడటం లేదు. స్టడీ సర్కిల్ పెట్టుకోండి అన్నాను, పేట పేటకే పెట్టుకోండి అన్నాను. ఏం చెప్పినా అదేంటంటే చిన్నపోటు మీద వర్ష చింకుల్లాగా ఉన్నాయి తప్ప ఏమీ అవగాహన రాదు. పని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాడు మిలిటరీలో యుద్ధానికి ప్రాముఖ్యత ఇస్తాడు తప్ప మిగతా బయట పనులకి ప్రాముఖ్యత ఇవ్వడు. మీకు బయట పనుల కంటే కూడా ఇంకా పనికిరాని పనులకి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చేసి మీరు చేసుకోండి. నేనేమంటున్నా కదా, మీ జీవితం ఇది నా దృష్టిలో ఏది పనికిరాదు, మీ దృష్టిలో చాలా మంచిది అవ్వచ్చు. కేవలం దృష్టి మీద ఆధారపడి ఉంటుంది అని చేత దయచేసి ప్రతి పరిస్థితుల్లోనూ ఇంకా నాకు బయట కార్యక్రమాలు ఏమి దయచేసి పెట్టవచ్చు. ఇంకా అంటే నేను బయట కార్యక్రమాలకు ఎందుకు ఒప్పుకుంటున్నాను అంటే దానివల్ల ఏదైనా ఒక సంస్థాగతమైన లాభాలు ఉంటాయేమో అని. ఆ దృష్టికోణంతో ఏ కార్యక్రమం పెట్టబడట లేదు. అందుకే ఇది అర్థమైంది కదా స్పష్టంగా. రెండోదేంటి, భక్తుడి యొక్క 24 పుస్తకాలు, గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలు, భాగవతం యొక్క ప్రతి స్కంధానికి 2 పుస్తకాలు చెప్పడం ఉన్న 24 పుస్తకాలు అంటే ఎలా చెప్పినా అదే జాలాపూర్ మహర్షి యొక్క 24 పుస్తకాల గురించి మాట్లాడుతున్నాను. అవి డిసెంబర్ 2 లోపల నేను పూర్తి చేసేస్తా. వింటే పబ్లిక్ లో పూర్తి చేసేస్తా, లేకపోతే నా అంతటా నేను పూర్తి చేసేసుకుంటాను. అందువల్ల 2 ఎప్పుడు ఉండవు. ఒకే క్లాస్ ఉంటుంది, ఒక క్లాస్ నా దృష్టిలో ఉపయోగపడినటువంటి మీకు చెప్పే క్లాసులు, రెండవది మేము చేసుకునేటటువంటి సాయంత్రం పూట క్లాస్. అది వైద్య వ్యక్త అవ్వచ్చు, చాలా బిజీ పీపుల్ కనుక మీ సమయానికి అనుకూలంగానే గురువులు మహాత్ములు దేశభక్తులు ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి పనులు చేసుకోవచ్చు. మీకు అనుకూలమైనటువంటి సమయం చూసుకుని చెప్పాలి కనుక గురువుల కర్మ అది, ఆ కర్మ నాకు వర్తిస్తుంది కనుక మీకు అనుకూలమైనటువంటి టైంలో నేను చెప్తాను, చూసుకోండి మీరు. కానీ రోజుకి ఓన్లీ 1 ఇంకా ఒక సంవత్సరం వరకు కూడా 3 పాటు జగపాలెంలో సూర్య దేవాలయం యొక్క దర్శనం ఉంటాయి. ఖచ్చితంగా అందులో మీరు క్యాలెండర్ చూసుకుని వచ్చేటే సంక్రమణ తిథులు, సంక్రమణానికి ఒక రోజు ముందు సంక్రమణానికి రోజు, సంక్రమణము తర్వాత. అక్కడ సూర్య విజ్ఞానానికి సంబంధించినటువంటి క్లాసులు జరుగుతాయి. మీకు ఏదైనా గురువుల మీద ప్రేమ ఉంటే దానికి తగినటువంటి వాతావరణం కల్పించుకుని ఆ మూడు రోజుల పాటు జరిగే సాధనకి మీరు ఎంత సహకరించి పనులు చేయగలుగుతారు. మేము తిండి పెట్టేస్తామండి, మేము మా ఇల్లు అద్దెకిచ్చేస్తామండి ఫ్రీగా, మేము మా ఇంట్లో ఉండండి, అవి ఎందుకమ్మా చెట్టు కింద అయినా చెప్పవచ్చు ఆ క్లాసులు. మూడు రోజుల పాటు నిజంగా విద్య నేర్చుకునేవాడు మంచి నీళ్ళ మీద ఉండగలడు, మంచి నీళ్ళ లేకపోతే రెండు అరటి పళ్ళు తిని ఉండగలడు, నేను ఉండగలను, మాతో పాటు నేర్చుకునేవాళ్ళు కూడా ఉండగలరు. అంటే ఈ పిచ్చి ఆర్గనైజేషన్స్ నాకు వద్దు. ఫుడ్ ఎవరు పెడతారు, సాధకులు ఎవరున్నారు, సాధకులం రావటానికి ప్రయత్నించండి. సూర్య విజ్ఞాన సాధకులు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇంకా సూర్య విజ్ఞాన సాధకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మిగతా క్లాసెస్ కి రారు, రాకూడదు. అంతేత వాళ్ళకి నెలకి మూడు రోజుల పాటు ఎర్రపాలెం సూర్య దేవాలయం వాళ్ళు ఎక్కడ క్లాసులు పెడితే అక్కడికి వస్తారు. రాదలుచుకుంటే వాళ్ళకి టైం ఉండాలి. చాలా ఉంటాయి, బిజీ బిజీ పీపుల్ ఉంటారు, టీవీ ప్రోగ్రామ్స్ చెక్ చేసుకోవాలి, పిల్లల చదువులు సెట్ చేసుకోవాలి, వాళ్ళ ఉద్యోగాలు సెట్ చేసుకోవాలి. ఇదంతా సెట్ చేసుకున్నాక టైం మిగిలినటువంటి వాళ్ళు కాస్త దాన్ని ఒక పద్ధతిగా అవగాహన చేసుకుని సూర్య దేవాలయంలో కానీ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు. అది ఆంధ్రాలో ఎక్కడైనా కావచ్చు. సూర్య దేవాలయం ఎర్రపాలెంలో ఉంది కనుక ఎర్రపాలెంలోనే సాధనా శిబిరం ఉండాలంటూ నేను లేదు. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు మనకి అనంతపూర్ లో ఉన్నారనుకోండి, మేము సాధకులను నేర్చుకుంటామని క్లాస్ అక్కడ పెడతాం, కానీ దేవాలయం అక్కడే ఉంటుంది. దేవాలయం మారుతాం, వైష్ణోదేవి ఆలయం మారదు, అక్కడే హిమాలయాల్లో ఉంటుంది. వైష్ణోదేవి భక్తులు ఎక్కడైనా చేరి రాత్రుల్లో భజన చేసుకోవచ్చు, లేకపోతే వైష్ణోదేవి భక్త సమాజాన్ని పేరు పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళందరూ దేనికి లింక్ అయి ఉంటారు? అలాగే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆంధ్రేతర రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా సూర్యకిరణ విజ్ఞానము నేర్చుకునే వాళ్ళని మెంబర్షిప్ గా నేర్చుకోండి. వెబ్సైట్ లో వచ్చేసుకోవాలి. ఆ మెంబర్షిప్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు అన్నది ప్యూర్ యూనివర్సిటీ మోడల్లో వెళ్ళండి. ఎక్కడ కన్సెషన్ ఉండదు, మాట మాట్లాడితే ఫీజు ఉంటుంది. కాలేజీలో అక్కడ వస్తే కదా లైబ్రరీకి ఫీజు కట్టాలి, యూనివర్సిటీకి ఫీజు కట్టాలి, లాబొరేటరీ కెమిస్ట్రీ లాబొరేటరీకి మీరు ఫీజు కట్టాలి, ఫిజిక్స్ లాబొరేటరీ లాబొరేటరీకి ఫీజు కట్టాలి, అన్ని కట్టుకోవాలి. మీరు అక్కడే మేస్తాలు వేయటం లేదు కదా, ఇక్కడ కూడా పద్ధతిగా డెవలప్ చేయమ్మా. అది పూర్తిగా నీ బాధ్యత, ఇంకెవరిని అడగొద్దు. ముఖ్యంగా ఈ మెంబర్షిప్ సూర్య విజ్ఞాన పరిశోధన కేంద్రము, అదేంటి ఇన్స్టిట్యూట్, దేవాలయం ఏంటి అంటే సూర్య దేవాలయం. అలాగే భగవద్గీత మొత్తము ప్రపంచానికి ఆధారం. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే గీతా జ్ఞానం ఉపాసిత్య త్రీలోకాన్ పాలయాందిన, గీతలో చెప్పబడినటువంటి జ్ఞానము వల్లనే నేను ఈ మూడు లోకాలను పాలిస్తున్నాను, అనేది పెట్టి మూడు లోకాలను పాలిస్తున్నాను. దానికి ఇది ఎలా అది మెంబర్షిప్ చేసుకోండి. పారాయణ ఆది చేసే వాళ్ళ మెంబర్షిప్ ఒకటి, సాధకుల మెంబర్షిప్ ఒకటి. పారాయణ చేసేటటువంటి వాళ్ళు మెకానికల్ ప్రాసెస్ అది అవసరమే. దాన్ని చిన్న చూపు చూడొచ్చు. ఎప్పుడు కూడా ఆ పారాయణ అనేటటువంటిది అంతర్లీనంగా ప్రవహించేటటువంటి శక్తి. సాధకులు వేరు, ఒక గీతాశ్రమం, ఒక గీతా మందిరం నిర్మించండి. గీతా మందిరానికి ఫోటో ఒకటి వెతుక్కోమన్నాను నేను, కస్తూరి పిలకే వెలాటలకే. ఆ శ్లోకానికి తగిన బొమ్మ లేకపోతే ఈ మల్టీమీడియాలో బొమ్మలు అద్భుతంగా చేయొచ్చు. కాస్త మల్టీమీడియా నేర్చుకునే వాళ్ళు ఈ మాట నిన్న నేను చెప్తే ఒక ఆమె కడుగుతుంది. ఆవిడ ఏమందంటే మా అబ్బాయి పుట్టాడండి, పుట్టాక వాడు పెరిగి పెద్దవాడు అయ్యాక వాడికి మల్టీమీడియా నేర్పిస్తానుంది అంటే నాకు జోహార్ లో ఆవిడ యొక్క వృత్తికి. ఎందుకంటే ఆవిడే నేర్చుకోవచ్చు, వాడి పిల్లవాడు నేర్చుకోవచ్చు. సో ఇలాంటి వ్యాఖ్యలు వేసే వాళ్ళందరూ పుస్తకాలను మీరు శ్రమ పడకండి. చేయదలుచుకుంటే నువ్వు చేయి, లేకపోతే నోరు ముసుకు కూర్చో. ఎందుకు ఈ వ్యాఖ్యలు? నువ్వే చేయలేకపోతే నీ పిల్లవాడు ఏం చేస్తాడు? చెప్పలేదు కదా. అంచేత ఆ బొమ్మ ఎవడో పుట్టబోయే పిల్లవాడు వేసిస్తాడు మాస్తాడు, అంతవరకు మీరు ఆగండి అనకుండా 5వ తారీఖు అప్పటికి రెడీ చేసేయండి. కాస్త సపోజ్ అక్కడ ఫోటో పెడతాం, విగ్రహం పెడతాం, కింద ఈ శ్లోకం రాయించి చేసేయండి. గోపశ్రీ పరివేష్టితో విదేశీ గోపాలు చూడమనే శ్లోకం మీకు చూపించే కదా, అందులో ఉంది ఆ శ్లోకం పేర్చేస్తుంది మనకి. మొత్తం కింద శ్లోకం మొత్తం ఉంటుంది, ఆ శ్లోకానికి పైన రూపకల్పన అంటే కస్తూరి తలకే వెలాట తలకే వక్షస్థలే కౌస్తుభం అంటే వీడు ఆ శ్లోకం చదువుతుంటే వాడికి ఆ విగ్రహం అలా కనిపిస్తారు. దాని తర్వాత గీతం సాధకుల్ని వేరుగా తయారు చేయండి. ఈ సాధకులు అంటే ఏంటి? అన్నన్యాసం, కరన్యాసం, ఉదయాన్యాసం తెలియదు. చదివిన తర్వాత ధ్యానం చేసుకునే, ధ్యానం చేసుకున్న తర్వాత గీతా పారాయణ చేసుకునే, గీతా పారాయణ చేసుకున్న తర్వాత గీతా మహత్యం చదువుకునే, గీతా మహత్యం చదువుకున్న తర్వాత వాళ్ళు ఆహుతులు వేసుకుని 116 ఆహుతులు ప్రార్థిస్తారు. ఇది విశిష్టమైనటువంటి సాధకులను తయారు చేసుకుంటే. అండ్ సాధకులు ఎప్పుడు తయారు చేసినా ఒక పద్ధతి పెట్టుకోండి. అంశదానము, సమయదానము, ప్రతిభాదానము అనేది దీనికి ఇస్తారు. అంతే డబ్బు ఇవ్వలేని, అంశదానం ఇవ్వలేనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రతిభను ఇవ్వగలరు, వాళ్ళు కూర్చొని జపం చేయగలరు, ఆ దేవాలయాన్ని మెయింటైన్ చేయగలరు. ఓకే, డబ్బు ఇవ్వచ్చలే, సమయము. నేను ఇదంతా నేర్చుకోలే మాస్టారు, కానీ మీరు ఈ విషయాలు చెప్తున్నారు కదా, నా టైం ఇచ్చి ఫలానా ఫలానా వాళ్ళకి ఇదంతా నేను చెప్పే బాధ్యత తీసుకుందాం. వీళ్ళందరూ కూడా సాధకులే, అది గుర్తుంచుకోండి. అంగన్యాసం, గరన్యాసం చేసేటటువంటి వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ గ్రూప్ డెవలప్ చేయండి. మీరు ఎలా డెవలప్ చేస్తారో మనకి చెప్పండి, వెబ్సైట్ లో పెట్టాలి కనుక. అది ఇవాళ పూర్తి చేసేసుకోండి ఇవంతా కూడా. ఇక్కడ ఈ భగవద్గీత సాధన 18 యోగ సాధనలకి కేంద్రంగా మార్చబోతున్నాను. ఒక సాధన ఏంటి అంటే అర్జునోత్సాహ యోగ సాధన, రెండోది సాంఖ్య యోగ సాధన, లాస్ట్ది మోక్షాన్ని కూడా వద్దనుకునేటటువంటి సాధన. ఈ 18 యోగ సాధనలు నేర్పడానికి భగవద్గీత చెప్పేవాళ్ళు చాలా మంది ఈ మధ్య నన్ను కలిశారు, చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, నెలకి ఒక యోగ సాధన పూర్తి చేయండి. ఆ గీత యోగ సాధకులు వేరే గ్రూప్ లో చేయండి, అంటే అర్జున విషాద యోగ సాధకులు, సాంఖ్య యోగ సాధకులు. అలాగా భగవద్గీత యొక్క ప్రతి అధ్యాయానికి సాధకులు. మళ్ళీ ఒకళ్ళు చేసే సాధనం కూడా చేయొద్దు, ఎవరి యోగం వాడేది. భగవద్గీత ఉపనిషత్తు, బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, యోగో నామ అంటే అర్జున విషాద యోగ నామ, సాంఖ్య యోగ నామ, కర్మయోగ నామ అని అంటే వ్యాసుడే ఆ యోగాలకు పేరు కూడా పెట్టాడు. దానిని ఆ భగవద్గీత మీద ఉపన్యాసం ఇచ్చేటటువంటి వాళ్ళకి బాబు మీరు కాస్త ఈ విధంగా మనుషులకి ప్రేరణ ఇవ్వండి. అంచేత మొత్తము మీది భగవద్గీతను ఈ విధంగా ప్రజానీకానికి అందజేయాలి. దీనికి మళ్ళీ ఓ 3 రోజుల క్లాస్ లో ఏమో మనం పెట్టుకుందాం, టైం టేబుల్ సెట్ చేద్దాం. ఈ లోపల ఇక్కడ సంక్రమణం అయిపోగానే మాస శివరాత్రి వస్తుంది, ప్రతి నెల అలా వస్తుంది. మాస శివరాత్రి ఎక్కడ జరగాలి అంటే శివాలయంలో జరగాలి. అది అసలు శివుడు యొక్క తత్వం ఏమిటి, వాక్శక్తి ఎలా ఉంటుంది, మంత్ర విజ్ఞానాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది నా కోరిక. అక్కడ అది లలితానంద ఆశ్రమంలో వాళ్ళు ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేసుకున్నారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలి కనుక వాళ్ళు ఏమన్నారంటే, మాస్టారు మరి టైం పీరియడ్ ఉంది కదా, ట్రావెలింగ్ టైం పీరియడ్ అంటే సరే నేను ఉన్న లోపల వస్తే నేను దాన్ని ఓపెన్ చేసి వెళ్తాను, లేకపోతే నెక్స్ట్ మాస శివరాత్రి మాత్రం అక్కడే లలితానంద ఆశ్రమంలోనే. ఇక్కడ ఎక్కడో దగ్గరే ఎక్కడో నాకు ఐడియా లేదు, మీకు ఐడియా ఉందా? ఎక్కడ భవానీ గారి విజయవాడ నుంచి యోగి వీటి వెళ్ళే మధ్యలోనే దగ్గరే కదా. అంటే విజయవాడ నుంచి నూజూడి వెళ్లే మార్గంలో ఆశ్రమం ఉంది, ఒక మాధుడి తోట ఉన్నది 9 ఎకరాల ఎంతో. ఆల్రెడీ అక్కడ నేను ద్వాదశ జ్యోతిర్లింగానికి అష్టాదశ శక్తి పీఠాలకి 2 సంవత్సరాల కిందటే బీజాలు వేసి ఉన్నాను నేను అక్కడ. అంటే ఇవి రెండు కలిసి డెవలప్ అవుతాయి, ఒక పక్క ఏమో శివతత్వము, ఇంకో పక్క లలితాతత్వము. ఆల్రెడీ ఇప్పటికి 300 కోట్ల ఎంతో లలిత పారాయణ జరిగి ఉన్నది అక్కడ. చేత అదొకటి మాస శివరాత్రి నాడు అక్కడ ఉంటాను ప్రతి నెల. అంటే ఎర్రబాలెంలో జరిగినటువంటి సూర్య సంక్రమణ క్లాసులు అయిపోగానే మాస శివరాత్రి అక్కడ ఉంటుంది. అది వెళ్ళిపోగానే మహాలక్ష్మి సాధన అమావాస్య పాడ్యమి ద్వితీయ ఈ 3 రోజులు నెక్స్ట్ మంత్ గుడివాడు కూడా ఉంది. ఇప్పుడు ఏమో ఎట్లా మా ఊరి పేరు మళ్ళీ వచ్చిపోతాను, ఎంత ప్రయోగంలో జరిగింది ఇప్పుడు. కానీ నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండదు, ఎంత ఎక్కడంటే 3 రోజులు అక్కడే క్లాసులు పెట్టుకుంటారు. అంతేకా ఆ 3 క్లాసులు మహాలక్ష్మి సాధనకి వెళ్ళిపోతాయి, మాస శివరాత్రి సాధన శివ సాధనకి వెళ్తుంది, సూర్య సాధనకి ఇది వెళ్తుంది. ఈ డేట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్. మిగతా డేట్స్ లో మీరు గీతది ఎప్పుడు పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు అన్నది కాస్త ఆలోచించేసుకోండి. ఎందుకంటే డేట్స్ ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. ఇంకా జనవరి 1st నుంచి ఇంకా తిరుగుతూ ఉంటాను నేను నెక్స్ట్ నా బర్త్డే వరకు, చూద్దాం ఏమవుతుందో. ఇంతవరకు మీరు చేయటం లేదు అని కదా, ఇప్పుడు నేనే ఆర్గనైజ్ చేయటానికి కోరుకున్నాను కనుక. ఇలాంటి కార్యక్రమాలలో మీరు నన్ను డైవర్ట్ చేసి మీరు అక్కడికి 2 మాస్తారు ఇక్కడికి 2 మాస్తారు అంటే లాభం లేదు. కానీ మీరు చేసే పని ఈ కార్యక్రమాలకు అనుగుణంగా ఉందనుకోండి, మీరు నన్ను పిలవకలేదు, నేనే మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తా బాబు, మీరు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను కదా, ఇది మీరు పెట్టుకోండి నేను వస్తా అని. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. ఈ కార్యక్రమాలన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి, చూస్తాను ఇంకా ఏమేమి మార్పులు వస్తాయో ఎలా వస్తాయో. ఇప్పటికీ సూర్య దేవాలయము, గీతా దేవాలయము లేకపోతే గీతా మందిరం, శివ దేవాలయము, దత్త దేవాలయము, గాయత్రి మందిరము నిర్మాణము జరిగిపోయింది. ఓడరేవులో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ప్యూర్ గా శ్రీరామ శర్మ ఆచార్య ఏమి చెప్పాడో అదే మాటలతో కేవలము ఆయన పేరు మీద అది డెవలప్ అవుతుంది ఓడరేవు ఆశ్రమం. దానికి 3 రోజులు టైం ఇచ్చాను, కానీ గాయత్రి జయంతికి ఇస్తామని, అంటే శుద్ధ దశమికి ఆ క్లాసులు ఇస్తే బాగుంటుంది అని నా కోరిక. కొంచెం టైం టేబుల్ సెట్ చేస్తున్నాం. అంతేకా గాయత్రి సాధన, దత్త సాధన, సూర్య సాధన, శివ సాధన, మహాలక్ష్మి సాధన, ఈ 5 సాధనలో శ్రీకారం చుట్టాము, చూద్దాం ఏమవుతుందో. కానీ 5 సాధనలు చేస్తున్నటువంటి వాళ్ళు కామన్ గా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పుస్తకాలు చదువుకోవచ్చు, చదువుకోవాలి. ఇది ఒక సపరేట్ థింగ్ అన్నమాట. ఇది ఏ దేవాలయానికి సంబంధించింది కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ యోగ విద్యకి సంబంధించింది కాదు. ఇది రాబోయేటటువంటి నూతన యుగానికి ఎటువంటి వ్యక్తులు తయారవ్వాలి అనేటటువంటిది చెప్పేటటువంటిది కనుక అసంభవమైనది కాదు. కానీ కష్ట సాధ్యం, కొంచెం మీరు కష్టపడాలి. ఈ పుస్తకాన్ని మనం ఎక్కడ చదువుకుంటున్నాం, ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ఎయిర్స్. అంటే డిసెంబర్ 2 లోపల మీరు అందరూ ఎవరికైతే ఇష్టం ఉండి దీన్ని చదువుకుంటారో వాళ్ళు దీని మీద ఎక్స్పర్ట్ అయి రావాలి. నాతో మీకు పోటీ ఉంటుంది ఆ పుస్తకం మీద, డయాస్ మీద, ఓపెన్ డయాస్ మీద నిన్ను ఉతికి ఆరేయటానికి ట్రై చేస్తా. మీరు ఏం చేయాలి, నన్ను ఉతికి ఆరేయటానికి ట్రై చేయాలి ఓపెన్ డయాస్ మీద. అలా చేయలేని వాళ్ళు మీరు నా దగ్గరికి దత్త జయంతి నాడు రావాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడో చెప్పాను, మీరు దండం పెట్టుకుంటే చాలయ్యా బాబు, మీ కోరికలు తీరిపోతాయి, తీరే ఉంటే. స్వామి నమ్మకం ఉంటే, నమ్మకం లేకపోతే మీకు ఏ గురువు మీద నమ్మకం ఉంటే, ఏ భగవంతుడి మీద నమ్మకం ఉంటే అక్కడికి మర్యాదగా చెప్పాలంటే వెళ్ళండి అంటాను, విస్తృతంగా చెప్పాలంటే పండి అంటాను. రాజ్యానికి ఆశీర్వాదాలకి దానికి రాబాక, డోంట్ వేస్ట్ మై టైం, యూ కెన్ యూజ్ మై ఫోటో. అంతేత 2వ పుస్తకం మొదలెట్టాను నేను, ఇది గుర్తుంచుకోండి. మొదటి పుస్తకం ఏం పూర్తిస్తాను నేను, న్యూ ఇరా ఎడ్యుకేషన్. రెండోది ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ ఇవాళ పూర్తి చేసేస్తా. ఈ రెండు నేనే తెలుగులో మీకు అందజేస్తా. సరేనా యోగ్యం నాదే, మొత్తం నేనే రాసుకుంటా, నేనే చేస్తా. అది సహాయం తీసుకోండి. ఎందుకంటే దేర్ ఇస్ నోబడీ టు హెల్ప్ మీ అన్నది అర్థమైపోయింది. ఎవ్రీబడీ ఈజ్ రెడీ టు హెల్ప్ దెమ్ సెల్ఫ్. గురువులకి కానీ దానికి కానీ ఎవరు ఆ ప్రాణం ఇచ్చి చేసేటటువంటి వ్యక్తులే కనిపించటమే. మహానటనా కౌశలు కృషి మీరు అనాలేము. వాళ్ళ ఏడుపులు దొంగ ఏడుపులే, వాళ్ళ మాటలు దొంగ మాటలే అనేది గురువుల యొక్క ఉద్దేశం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీకు సహజంగా నచ్చదు, ఎవరికైనా నచ్చుతున్నా ఇంటి మీద చాలా గొప్పవాళ్ళు ఇంటి వింటారు కానీ నేను మీ మీద ఆధారపడదలుచుకోలేదు కనుక చాలా స్పష్టంగా చెప్తున్నాను. కానీ అవకాశం కోల్పోకండి, మరి అది చెప్పాలి గురువుగా. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో నిన్న మనము కొన్ని పేజీలు ఎలా చదువుకోవాలో చెప్పాను నేను.
One practical thing also I ask of you, will you say each night and morning with all your heart's desire and with the attention of your mind as well the following words, their united strength will set up a rhythm and a moment of great potential. Let the forces of light bring illumination to mankind. Let the spirit of peace be spread abroad. May men of goodwill everywhere meet in a spirit of cooperation. May forgiveness on the part of all men be the keynote at this time. Let power attend the efforts of the great ones, so let it be and help us to do our part. These words sound simple, but the forces of life is the name for certain new powers which are being invoked by the hierarchy at this time, whose potentials can be brought into great activity at the May full moon if due effort is made. The spirit of peace which is invoked is an interplanetary agent of great power whose cooperation has been promised if all aspirants and disciples can cooperate to debate through the shell of separation and hatred which holds our planet in thrall. May I therefore close with these simple words. Please give us your aid, my brother.
Thank you, Baba. లాస్ట్ లైన్ ఏం చెప్పాడంటే మే ఎయిర్ ఫోర్స్ క్లోజ్ విత్ ది సింపుల్ వర్డ్స్. అతి సాధారణమైనటువంటి పదాలు నేను వాడుతున్నాను. ఇది క్లోజ్ చేయడానికి అది ఏంటంటే ప్లీజ్ గివ్ అస్ యువర్ ఎయిడ్ మై బ్రదర్స్. మీరు ఏదైనా చేయగలిగితే మాకు సహాయపడండి అన్నాడు. అంతేక వన్ ప్రాక్టికల్ థింగ్ ఆల్సో ఇది లాస్ట్ ఇయర్, విల్ యూ సే ఇట్ నైట్ అండ్ మార్నింగ్ విత్ ఆల్ యువర్ హార్ట్ డిజైర్ and with the attention of your mind as well the following words. Pudana saayantramo poorthiga manas poorthiga meedhi chinna vaakyalu chadukondi entanave. Let the forces of light bring illumination to mankind. let the spirit of peace be spread abroad. May men of goodwill everywhere meet in a spirit of cooperation. May forgiveness on the part of all men be the keynote at this time. Let power attend the efforts of the great one, so let it be, and help us to do our part. ఇందులో రెండు పదాలు ఉన్నాయి, ఫోర్సెస్ ఆఫ్ లైఫ్. ఈ ఫోర్సెస్ ఆఫ్ లైఫ్ అనేటటువంటి పదము జ్వాలకులు ఏం చెప్తున్నారు అంటే, ఈస్ ఫర్ సర్టెన్ న్యూ పవర్స్ విచ్ ఆర్ బీయింగ్ మూవ్డ్ ఇన్ బై ద హైరార్కీ ఆఫ్ దిస్ టైం. అంతటి ఎప్పుడైతే నువ్వు లెట్ ది ఫోర్సెస్ ఆఫ్ లైఫ్ అంటావో, గురు పరంపర హిమాలయాలలో నుంచి ఒక కొత్త శక్తి ధారలు భూమి మీద పంపిస్తుంది, దాంతో మీకు నింకపోతారు. రెండోది ఏం చెప్తున్నారు మీరు, వెన్ యూ సే ద స్పిరిట్ ఆఫ్ పీస్, ద స్పిరిట్ ఆఫ్ పీస్ విచ్ ఈస్ ఇన్వోక్డ్ ఇస్ అన్ ఇంటర్ ప్లానెటరీ ఏజెంట్. ఇది ఓం శాంతి అని మీరు అనేటటువంటి పదము మీ దృష్టిలో పనికిరాని పదము, కానీ ఉచ్చారణ చేయగలిగేటటువంటి వాడు ఉచ్చారణ చేస్తే అదేం చెప్తుంది, అంతర్గ్రహ శక్తి ధారాలను మీ వద్దకి పంపిస్తుంది. అంతేత దయచేసి మీరు ప్లీజ్ గివ్ అస్ యువర్ ఎయిడ్, మీ సహాయం ఇవ్వండి అని వాళ్ళు అడుక్కుంటున్నారు. వాళ్ళు దానికి మనమేం చేసాం, అసతోమా సత్యమయ, ఫోర్సెస్ ఆఫ్ లైఫ్ అన్నా అసతోమా సత్యమయ అన్నా ఒకటి. ఓం శాంతి 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 శాంతి, స్పిరిట్ ఆఫ్ పీస్. అంతేత నేను ఏం చెప్పాను, ఇంగ్లీష్ వర్షన్ తీసేసాను, మనకు అర్థం కాదు అది, ఇంగ్లీష్ లో చెప్పక్కర్లే. ఇది రోజుకి 4 సార్లు చేసుకుంటే చాలు, చూడటానికి చాలా సింపుల్ గా ఉంది కానీ ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది ఎప్పుడైనా చేసినట్టు గుర్తుందా, చిన్నవాళ్ళు చేస్తున్నారు, కొంతమంది మొదలెట్టారు, పక్కన పడేశారు, కానీ ఇది కంటిన్యూ అవ్వాలి ఒక పద్ధతిగా. ఇది మీ అందరూ కూడా మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోవచ్చు, అంటే చెప్పొచ్చు అందరికి, ఆ కాగితం ఉంది అందరి దగ్గర ఉంది కదా, అది ప్రచారంలో తీసుకురండి. అది చేయలేకపోతున్నా పొద్దున్న 6 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి ఒకసారి, సత్య ప్రజాత్య పరిపాలయంత న్యాయైన మార్గైన మహిమహేష గో బ్రాహ్మణేభ్యో సుగమస్య నిత్యం లోకా సమస్త సుఖమోకరం కాలే వర్షతు పరిచయం శృధి సత్యశాలి దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి దుఃఖమాప్నుయ పుత్రాః పుత్రేణ సంతు పుత్రిణ సంతు పౌత్రేణ నిర్ధనా సధనా సంతు జీవంతు సరదా. ఓం శాంతి 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 అసతోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యోమామృతం గమయ స్వార్థం పరమాత్మ గమయ అవ్యవస్థాం గమయ. ఓం శాంతి 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 శాంతి. ఇంకే చేస్తారు ఒక నిమిషం కూడా పట్టదు, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, కానీ చేసుకుంటే మీ కోరికలు తీరిపోతాయంటే చేయదు. తాతగారని కొత్త లోమకోటిస్తారు, ఆయన చాలా సార్లు నాతో చెప్పారు, నా శక్తి తీసి ఇదంతా ఏం కాదయా, శ్రీగిరి కూడా కాదు, ఈ భావన నిత్యం నేను ఈ మహామంత్రాన్ని చెప్పాను. ఇది మహామంత్రం మాలా మంత్రం లాగా, ఇది కూడా ఒక మంత్రము, శాంతి మంత్రము, శుభ కామనా మంత్రము, ఆక్సిజన్, అందరికి శుభము జరగాలి అని కోరుకునే మంత్రం ఇది. ఇది ఒక పద్ధతిగా చేస్తే రిజల్ట్స్ వస్తాయి, నీకెప్పుడో ఇష్టం చేయట్లేదు. నేను ఏమంటాను అంటే క్లాస్ లో ఉన్నా కూడా క్లాస్ ఆఫీస్ చేసుకోండి, మీటింగ్ లో ఉన్నా కూడా మీటింగ్ ఆఫీస్ చేసుకోండి. దాని విలువ తెలిస్తే చేసుకుంటారు. మీకు మీకు విలువ నేను తెలియదు కదా వాక్యక్రియ చేయకపోతే. అందులో మనం ఇచ్చిన వాక్య కాదు ఇది, ఋషులు ఇచ్చినటువంటి వాక్య ఇది. ఇది యనాదిగా ఎన్ని యుగాల పట్టో ఈ కామన జరుగుతోంది. ఇది మళ్ళీ అందరూ చేసుకోవచ్చు. మీరు అంటే గాయత్రి సాధకులే, సప్త సాధకులే, ఇది ఎవరైనా చేసుకోవచ్చు కదా. సాధకులు కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మేమేమి చేసుకోలేమండి, కొన్ని పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు సార్లు అయినా ఇది చూసుకోవయ్యా. అంతేత ఈ శుభకామనే అనేటటువంటిది మన వాళ్ళు ఒక ప్రోజెక్ట్ గా ఒక ఉద్యమంగా ఉద్యమించి ఇంటింటికి తీసుకెళ్ళాలి. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేను చెప్పటం అవుతాం తప్ప మీరు చేయటం అవసరం లేదు. ఇంకా నేను చేసుకుంటానని చెప్తున్నాను, మీరు కూడా చేసుకోండి. నేనే చేస్తాను అంతా కూడా. ఈ క్లాసులో నేనే చెప్పుకోబోతున్నాను. శివదేవాలయం క్లాసులు, శివదేవాలయం క్లాసులు, దత్తుడి క్లాసులు, యాలకుల మహర్షి క్లాసులు, ఆ క్లాసులతో పాటు ఇది చెప్పుకుంటాను. క్లాస్ మధ్యలోనే ఇది జరిగేది. ఇంకైతే ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం ఇప్పటికైనా మీరు కదిలి మీ సోమరితనాన్ని వదిలి ఇది దీనికి ఉద్యమించండి. డబ్బులు, పిల్లలు, పేర్లు, ప్రతిష్టలు ఏం సంపాదించుకుంటారయా, ఏం చేసుకుంటారు దాంతో, ఏం చేసుకుంటారు దాంతో. ఇది కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితాలు మారుతాయంటే అర్థం అవుతాం లేదు. సరే ఏమవుతుందో ఒక సంవత్సరం పాటు నేను చేసేస్తే ఏమవుతుందో తెలుస్తుంది. ఖచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత మీరు నన్ను అక్కడెక్కడో చూస్తారు. ఖచ్చితంగా అది జరగబోయేది. అదే అంటే ఈ ఉద్యమం నేను చేశాక గురువులు నన్ను వదులుతారని నేను అనుకోను. అప్పుడు ఎప్పుడైనా విజయవాడకి నేను వస్తే ఆ లక్షల్లో మీరు ఒకళ్ళగా ఉంటే ఒకసారి అలా చేసి ఖచ్చితంగా నేను మీ వైపు చూసి నవ్వుతాను. నాకు తెచ్చుననే చెప్తాను కార్యకర్తలకి, మీరందరూ పరిచయమండి. అప్పుడు చాలా చేశారు, ఇప్పుడు రెస్ట్ పెట్టుకుంటున్నారు అంతే వాళ్ళు. అంటే ఈ ఒక సంవత్సరము మీరు పిచ్చి ఆలోచనలో పెట్టబెట్టి మీరు అనుకుంటున్నటువంటి కార్యక్రమాలకి స్పష్టం చేసి ఈ కార్యక్రమాలు మొదలెట్టండి. ఎందులో ఒక దాంట్లో మీరు చేతులు కలపండి. గీతా క్లాసెస్ తో చేతులు కలుపుకోవచ్చు, కలక కలవాలప్పుడు చిన్న చేసి వస్తూ కలవాలి. మిస్ అవుతారో దత్త క్షేత్రంలో ఉన్న కార్యకర్తలతో కలవచ్చు. గాయత్రి, శ్రీరామ్ శర్మ ఆచార్య ఎక్కడ కలవాలి, వేదరేవిలో కలవండి. శివుడు, లలితానంద ఆశ్రమంలో కలవండి. దాని బ్రాంచెస్ మీరు అనేక చోట్ల పెట్టుకోవచ్చు. కార్యక్రమాలు అక్కడ నుంచి స్టార్ట్ అయినా బ్రాంచెస్ మీ మీ ఊళ్ళల్లో పెట్టుకోవచ్చు. ఇది ఈ పాయింట్ అర్థమైంది కదా. అది జరగటానికి ప్రార్థన హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అసలు మనుషులకి ఆ ఆవేదన లేదు. ఇంకనే అంటే మధ్య రూరల్ వేదని నిజంగా పరిపాలించగలిగేటటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయదు. వాడిని మీరు పైకి, వాడు మీ దగ్గరికి వచ్చి ఓటు అడగడు. సమర్థుడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అసమర్థులే. మీకు ప్రస్తుత పరిస్థితి ఇదే. కానీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 14th లోపల చూసుకోండి ఏం జరుగుతుందో. ఇక్కడే కాదమ్మా, ఈ ఆంధ్రప్రదేశ్ నాతో లెక్క కాదు. నేను మొత్తం పృథ్వీగ్రహం గురించి ఆలోచిస్తున్నాను. పృథ్వీగ్రహం అంతా ఏమవుతుందో చూసుకుని ఖచ్చితంగా మీరు అప్పుడు ఆనందిస్తారని అనుకుంటా. ఈ వ్యక్తి మాకు పరిచయం, మాకు తెలుసుకోండి, మాతోనే తిరిగేది. 1 ఇయర్ టైం నాశించుకున్నాను నేను. మరి గురువుని ఎంత తొందరగా చేస్తారు నాకు తెలియదు. కానీ మీరు నాతో లింకప్ పుచ్చుకోవాలి అంటే మాత్రం ఈ ఆశ్రమాలతో సంబంధం పెట్టుకోండి. సూర్య విజ్ఞానం నేర్చుకోవాలి, మీరు శివతత్వం నేర్చుకోవాలి, దత్తతత్వం నేర్చుకోవాలి, గాయత్రీ తత్వం నేర్చుకోవాలి. ఇదంతా కాకుండా మెయిన్ గా ప్రపంచాన్ని మొత్తం శాసించగలిగేటటువంటి వ్యక్తులు ఈ 24 పుస్తకాలు చదవటం వల్ల వస్తారు. ఇంకైతే ఈ 24 పుస్తకాలలో ఏదో ఒక పుస్తకం పట్టుకోండి. మీరు ఎన్నుకోవచ్చు, మీరు మిమ్మల్ని ఆ పుస్తకం ఎన్నుకుంది. మీరు ఇక్కడికి వచ్చారంటే అర్థం ఏంటి అంటే మీకు ఆ పుస్తకం మీదకి లింకు ఉండదు. అది అర్థం చేసుకోండి. మీ ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు. అంతట ఆ జాలకూర్ మహర్షి రాసినటువంటి ఈ పుస్తకము ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కి, అప్పుడు ఆయన రాసినప్పుడు ఏం చెప్పాడు అంటే ఆయన ఋషులందరూ కూడా భూమి మీద రావటానికి తొందరపడుతున్నారు, మీరు ఏదైనా సహాయం చేయగలరా. ఇప్పుడు పరిస్థితులు మారే ఆ ఋషుల ఆశ్రమాలు భూమి మీదనే ఉన్నాయి. ఆల్రెడీ దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్. ఈ కార్యక్రమాలు చేసుకునేటువంటి వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళు ఆ ఋషుల యొక్క ఆశ్రమాల యొక్క ఆరాలోకి వస్తారు. డైరెక్ట్ గా ఇంకా మీరు ఋషుల యొక్క ఆరాలోకి రారు. ఎందుకంటే మీలో సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా, మనుషులు మీకు నిరాజనం పట్టినా, మనుషులు మీరు తిట్టినా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు నేను చేస్తూనే ఉంటాను అనేటటువంటి మానసిక స్థితి రాలే. ఏదో ఆదివారం క్లాసెస్ లాగా సినిమాకి వెళ్తాం బదులు దీనికి వెళ్తాను, సినిమాకి వచ్చి 200-300 రూపాయలు ఖర్చు, ఇక్కడ అయితే ఆసక్తి కూడా ఉండదు అనే మానసిక స్థితి ఉంది తప్ప, ఇది ఒక ఉద్యమం లాంటి మానసిక స్థితి రావటం లేదు. అది రానంత వరకు మీరు నిరుపయోగులే. మీరు అప్పుడప్పుడు చేసేటటువంటి పని ఎవరికి ఉపయోగపడదు. ఉద్యమించాలి దానికోసం. ఒక మహా ఉద్యమంగా తీసుకురావటానికి ఒకటి చాలు, ఒక గాంధీ చాలు, ఒక వివేకానంద చాలు, ఒక ఉద్యమం తీసుకొస్తుంది. అంతటా మిమ్మల్ని గురువులు అడిగేటటువంటి సహాయం అదే. నాకు ఈ బాధ వచ్చేసింది, నా కుటుంబంలో ఈ బాధ వచ్చేసింది, ఇంక నేను చేస్తా బాధ రాని కుటుంబం ఎక్కడైనా ఉన్నదా? ఒక ఆవిడ బుద్ధుల దగ్గరికి వెళ్ళండి ఏడుస్తూ, నా కొడుకు చచ్చిపోయాడండి బతికించండి అని. ఓ బతికిస్తాను అని ఒకటే కనిపిస్తాను. ఏంటి కనిపిస్తుంది? వస్తా కదిది ఏమవ్వాలి, తేవాలి, ఎవరి ఇంట్లోంచి తేవాలి? మనిషి నిద్రపోతారు, అదే తిరిగి నిద్రపోతారు. వాళ్ళ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని పనిగట్టు కూర్చొని కొన్ని సంవత్సరాల పాటు నువ్వు ఎవరికి పనికి రాకుండా జీవస్వామిలాగా బతికది ప్రేమ అనుకుంటే నీ ముందు తక్కువ అది. నీకు అవగాహన అవసరం ఏంటి అంటే, పుట్టుక ఎలా సహజమో చావు అలాగే సహజం. పుట్టుకను ఆనందించినప్పుడు చావును కూడా ఆనందించాలి అనేది భారతీయ ఆధ్యాత్మిక అంత్యస్త ప్రక్రియ. మీకు అర్థం అవుతే అది ఒక మహా సమారోహం. అది శవాన్ని తీసుకెళ్తారే కాల్చివేయటానికని మీ భాషలో, యాక్చువల్ గా శవాన్ని కాల్చివేయటానికి తీసుకెళ్ళాం. శవానికి నూతన జన్మ ఇవ్వటానికి తీసుకెళ్తాం మనం. వంశ పరంపరలో ఎక్కడ పుట్టాలో సాధిస్తాం మనం. అది తెలిస్తే ఎవడం ఉంటుంది. ఎవడైనా ఫారెన్ వెళ్ళాడు అనుకోండి ఏడుస్తావా? ఎవరైనా ఈ ముసలితనాన్ని, జరాతనాన్ని, వృద్ధాప్యాన్ని, రోగాల్ని వదిలేసుకుని కొత్త జన్మ తీసుకోవటానికి వెళ్తే నిజంగా అతన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆనందంగా పండుగ చేసుకోవాలి. పండుగ చేసుకుని ఏం చేయాలి? దేశకాల పరిస్థితుల్లో మనకి ఒక సంవత్సరము, వాళ్ళకి ఒక పూట. శరీరం వదిలేసినటువంటి వాళ్ళకి మనకి ఒక సంవత్సరం కాలం గడిస్తే వాళ్ళకి ఒక పూట. అంటే ఒక పూట అంటే అర్థమైంది కదా, హాఫ్ ఆఫ్ ద డే. అంతేత శ్రాద్ధం మనం పెడుతున్నప్పుడు ఏం చేస్తున్నాం? వాళ్ళకి భోజనం పెడుతున్నాం మనం. రెండు పూట ఈ సంవత్సరం పెట్టాం అనుకోండి శ్రాద్ధం, అది ఒక పూట అయింది. ఏంటో సంవత్సరం రెండో పూట, మూడో సంవత్సరం మళ్ళీ ఒక పూట. అంటే ప్రతిరోజు మీరు వాళ్ళకి ఆహారం సమర్పిస్తున్నారు, కానీ ఆహారం వాళ్ళకి ఎలా వెళ్తుంది? ఆ మంత్రశక్తి ద్వారా వెళ్తుంది. మీరు రాసినటువంటి ఉద్యమము పోస్ట్ బాక్స్ లో పడేస్తే చేరవలసిన వాళ్ళకి అక్షరాల ద్వారానే చేస్తుంది కదా. పోస్ట్ కార్డ్ మీద మీరు ఏం రాస్తున్నారు? అక్షరాలు రాస్తున్నారు. అక్షరాలు అంటే మంత్రాలు. ఈ మంత్రాలు ఎప్పుడైతే పోస్ట్ కార్డు మీద రాస్తారో ఆ మంత్రాల్ని పోస్ట్ మ్యాన్ చదివి ఏం చేస్తాడు? ఆ ఊళ్ళో అందజేస్తాడు. మరి ఆ చిన్న కామన్ సెన్స్ ని బుర్రలకి ఎప్పుడు వస్తుంది? ఆ మంత్రాల ద్వారా మీరు పెట్టే ఆహారం వాళ్ళకి అందుతోంది. అది ఇదివరకు కనిపించేది, మీకు విశ్వాసం లేదు కనుక. ఈనాడు మన భారత ఋషులు ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, పెళ్లికి అటెండ్ కాకపోయినా కూడా ప్రతి సంవత్సరము శ్రాద్ధకర్మకి అటెండ్ అవ్వండి. ఎవరింట్లో పెళ్లి జరుగుతుంది, మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు, కానీ వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ తాత ముత్తాతల్లో ఎవరితో శ్రాద్ధకర్మ ఎప్పుడో ఆ తెలుగు ప్రకారం జరుగుతుంది కదా, ఆ కుటుంబ సభ్యులకు తెలుసు. దానికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అన్నదమ్ములందరూ, అత్త కోడళ్ళు, కోడళ్ళు, తోటి కోడళ్ళు, ఆ వంశావళి అంతా కూడా అటెండ్ అవ్వాలి. అంటే చివరికి ఇక్కడ నేను ఎక్కడో గుంటూరులో చూస్తున్నాం, మీరు ఫోన్ కాల్ చేసి కరోనా తారీఖును మా నాన్నగారికి శ్రాద్ధం పెట్టేయండి. మరి మీ తాత ముత్తాత పేరు మాకు అంత ఎక్కడ తెలుస్తాయండి? మీరే ఏదో చేసుకోండి. ఇది శ్రద్ధ. పిల్లలు పుట్టడం లేదంటారు. ఇతరుల యొక్క అనుగ్రహం లేకుండా పిల్లలు పుట్టారు. మరి ఇప్పటికీ ఎందుకు పెడుతున్నారు అంటే, పిల్లవాడు కొట్టినా తిట్టినా తల్లి ఏం చేస్తుంది? తిండి పెట్టాలని ట్రై చేస్తుంది. ఇంకా పెట్టలేని పరిస్థితిలో తెచ్చుకుంటే తప్ప ఏ విషయం చెప్తాయి చెప్తున్నాను నేను. మన యొక్క కార్యక్రమాలలో ఆ తీవ్రత తెచ్చుకోవాలి. నాకు ఈ బాధ వచ్చిందండి, ఆ బాధ వచ్చిందండి అంటే నేను ఏం చేయగలనండి? ఎలక్ట్రీలో వాడు యుద్ధం చేస్తున్నాడు, పక్కవాడు చనిపోయాడు, చాలా దగ్గర స్నేహితుడు, వాడి పక్కనే వాడి తమ్ముడు కూడా ఉన్నాడు, వాడు చనిపోయాడు గుండె దెబ్బ తగిలి. ఇప్పుడు వీడేం చేయాలి? యుద్ధం చేయాలా చేయకూడదా? చేయొచ్చు కదా. మరి మంత్ర జపాలని చేయొచ్చు చేయకూడదా? చేయకూడదు. మానేయటానికి వంట పెట్టుకోవటం లేదు, నాకు చేయాలని లేదు అని మానేయండి. అది నేను చాలా ఆనందిస్తాను. చికిత్స వంటలు మాత్రం పెట్టుకోకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు లైన్ లో పడకపోతే ఇంకా నా స్పీడ్ అందుకోలేరు, ఇప్పటికే అందుకోలేరు మీరు. అందుకే నేను ఏం చేశాను, మిమ్మల్ని భాగాలుగా చేస్తున్నాను. మీరు సూర్యదేవాలయమే చూసుకోండి, సంవత్సరం అంతా నెల అంతా ఆ నెలలో ఆ మూడు రోజులు సూర్యదేవాలయం గురించి నేను క్లాసులు చెప్తాను. తర్వాత నేను తిరుగుతూ ఉంటాను దేశం అంతా కూడా. కానీ ఇది ఉద్యమంలాగా చేసుకోవాలి, మెంబర్షిప్ డ్రైవ్ లాగా చేసుకోవాలి. నేను ఎలా అడుగుతానండి, ఎలా చెప్తానండి? ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రెసిడెన్షియల్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పల్లెటూళ్ళకి పల్లెటూళ్ళకి వెళ్ళి పట్టుకొచ్చి బాగా చదువుకేటటువంటి పిల్లవాడిని ఏం చేస్తున్నారు? బాబు నీకు ఫ్రీగా తిండి పెడతాం, ఫ్రీగా చదువు చెప్తాం, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే ఆ దయ్య ఖర్చులు కూడా మేమే ఇస్తాం. మొన్న నా కొలీగ్ కొడుకు టచ్ చేయడు ఎంట్రన్స్ టెస్ట్. ఐదుగురు రెసిడెన్షియల్ కాలేజీ వాళ్ళు వచ్చి ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తారు, బాబు మీ పిల్లవాడిని 5 సంవత్సరాలు మేము చదివిస్తాం. మా రెసిడెన్షియల్ కాలేజీలో చదివాడని వాటి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించండి చాలంటారు. అంటే వాళ్ళు బతకమనుకున్నారా లేదా? అంటే ఎబిలిటీ ఉన్న వాడిని రెసిడెన్షియల్ కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు ఎబిలిటీ లేదు, ఎబిలిటీ ఉన్నవాళ్ళని రానివారు. మరి ఎబిలిటీ ఉన్నవాళ్ళని ఏం చేయాలి? మీరు మీ సంవత్సరాలు చదివనుకోండి వాళ్ళ లాగా పిండి పెడతా ఉన్నాం, మీకు కార్లు ఇస్తా ఉన్నాం, మీకు ఫ్రీగా ఉండని ఇస్తా ఉన్నాం, ఈ ఆశ్రమం అంతా నీదనో ఏదో చెప్పు వాడికి. ఎబిలిటీ ఉన్నావు, ఎబిలిటీ లేని వాళ్ళందరినీ ఓ చోట నువ్వు గుమిగూడేసుకుని నేను చాలా పనులు చేసుకున్నావు అనేటువంటి పిచ్చి వ్యవస్థ ఈనాడు అన్ని గురువుల ఆశ్రమంలోనే ఉంది. క్యాపిటల్ పీపుల్ మీద రానివారు. మా గురుదేవులు నేను నన్ను హరిద్వార్ లో ఉంటానంటే ఏమన్నారు తెలుసా? మార్తెంగే సాలే అన్నాడు ఆయన. స్పష్టంగా ఈ మాట వాడాడు ఆయన. నీకుంటే నిన్ను సక్సెస్ఫుల్ అయ్యేవాళ్ళు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఆంధ్ర ఇస్తావు, ఆంధ్రాలో ఉండే ముఖ్యపెట్టు. కానీ ఆ ప్రకృతి ఎలా జరుగుతుందో చూసుకుని నీకు నిజంగా ఈ విషయాల మీద ప్రేమ ఉంటే కబుర్లు చెప్పకండి, ఆచరించి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ కార్యక్రమాలలో ఏదో ఒక దాంట్లో మీరు ముందంజ వేసి ముందుకు రండి. ఎవరో నడిస్తే వాడు వెనకాతలు వెళ్తాం మేము, ముందు వేసేవాడు ఉండాలి ఎవడో. దానికి మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, దాని గురించి వరి కాకండి. అదంతా కూడా జరగవలసినట్టు జరుగుతుంది. ఏం జరిగినా దాని గురించి మీరు పట్టించుకోకుండా ఉండగలగాలి. ఈ జీవితానికి నేను తినగలగటానికి ఉన్నది అన్నటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చేటటువంటి ఆఫర్ ఏంటంటే, అన్ని వదిలేసుకోండి, ఈ పని చేయండి. కానీ అన్ని వదిలేసుకొని ఇంట్లో నిద్రపోకండి. తినటానికి ఉంది, మధ్యగా నిండు సాగుతూ చాలు ఈ పూట కంటే ఇంకా పిచ్చి పిచ్చి వేసాలు, పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి అన్ని పెట్టుకోకండి. ఇప్పుడు ఉన్నటువంటి ఏ వ్యవస్థ కూడా రాబోయేటటువంటి 5-6 ఏళ్లలో ఉండదు. అన్ని మారుతాయి, ఎలా మారుతాయో నాకు తెలియదు కనుక నేను మీకు సలహా ఇవ్వలేను. అంతేత తెలియనటువంటి వాళ్ళు ఏంటి అంటే, గెలిచేటటువంటి వాళ్ళకు ఓటు వేయండి. ఖచ్చితంగా గురువులు గెలుస్తారు అనే నమ్మకం మీకు కనుక ఉంటే 5-6 ఏళ్ల పాటు మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, మీ జీవితాలు ఎలా ఉన్నా, వదిలేయన్నింటినీ. ఏ గాంధీ వదిలేలే, వివేకానంద వదిలేలే, అరవిందే వదిలేలే, వదిలేసి ఈ పని చేయాలి. ఈ పని చేయకుండా వదిలేసినావు అంటే ఎట్లా? మరి ఈ పని చేయటానికి మీకు ఎవరు, మీరు చెప్పినట్టు ఎవరు నా మాట వింటలేదండి, నాతో అందరూ అనేది ఎవరు నా మాట వింటారు. మీ మాట వినేటటువంటి వాళ్ళు ఉంటే అసలు మీ అవసరమే లేదు. గురువులు చెప్పిందే వింటుంది ఎవడు, మీ మాట ఎవడు వింటాడు. నిజం చేయాలి, గురువులు చెప్పినటువంటి ఈ విషయాన్ని 10 మందికి అందజేయండి. ఇది ఈ శ్లోకంలోని అర్థం. వన్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా మీరు చేయవలసింది ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ పేజీ 30కి ముందున్న లైన్ చూడండి. ఏం వస్తుంది అక్కడ ఇటాలిక్స్ లో? టుగెదర్ పేజీ 30కి ముందున్న
లైన్ ఇటాలిక్స్ టుగెదర్ అండ్ యాజ్ ఎ గ్రూప్ దే కెన్ బికమ్ సెన్సిటివ్ టు ద ఇన్కమింగ్ న్యూ ఐడియాస్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు కండిషన్ ద న్యూ ఏజ్ that is upon us. Together and as a group, they can establish the ideas and develop the techniques and methods of the new schools of thought which will determine the new culture. Together and as a group, they can bring these ideas and ideals into the consciousness of the masses, so that schools of thought and world religions can be blended into one and the new civilization can emerge. It will be the product of the mental and emotional fusion of the techniques of the PCM age, and it will thus produce an eventual manifestation upon the physical plane of the plan of God for the immediate future. This is the vision which lies behind the experiment being carried on in the new seed group.
ఈ న్యూ సీడ్ గ్రూప్స్ అనేటటువంటి మాట అర్థం చేసుకోండి. గురు పరంపరలో ఉన్నాయి అరవిందో సొసైటీ, శ్రీశాస్త్ర సొసైటీ, శ్రీదేవి ప్రాజెక్ట్, రమణ మహర్షి, జిల్లేళ్ళ మీడియమ్మ, ఇదంతా కూడా న్యూ సీడ్ గ్రూప్స్ అనే మాట వాడాడు. అంటే ఇది కేవలం ఈ 5-6కే కాదు, నేను వీటి మీద విశేషమైనటువంటి ప్రయత్నం చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అలాగే ఎంతో మంది వాళ్ళ వాళ్ళ ఏరియాలో చేస్తూ ఉండి ఉంటారు. ఇక్కడ వాడినటువంటి మాట ఏంటో అర్థమైంది కదా, ఇట్ ఈస్ ఎ గ్రూప్ వర్కింగ్ టుగెదర్. అది ఇటాలిక్స్ లో పెట్టాడు. ఒక వ్యక్తి నేను కూర్చుని తపస్సు చేస్తాను కుటుంబంలో అంటే ఎక్కువ లాభం లేదు అన్నాడు. అందువల్ల ఈ గురువులందరూ కూడా భౌతిక శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఇది డెవలప్ కాకూడదు. ఇది ఎలా డెవలప్ అవ్వాలి? టుగెదర్, అందరూ కలిసి చేయాలి, ఒక సమూహంగా చేయాలి. ఒక సమూహంగా అందరూ కలిసి చేస్తున్నప్పుడు ఈ లక్ష్యాలు ఏమిటి అనేటటువంటి దానికి ఈ పుస్తకానికి ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ భారతీయ సంస్కృతి ముందుకు రాదు, ముస్లిం సంస్కృతి ముందుకు రాదు, ఏ దేశ విదేశ సంస్కృతి ముందుకు రాదు, ఒక కొత్త మతము ముందుకు వస్తుంది. మనం ఎంత పిచ్చివాళ్ళం అంటే కొత్త మతం అంటే మనకు అర్థమైపోయింది అనుకుంటాం. మీకు అర్థమవుతుంది కొత్త మతం ఎందుకు వస్తుంది? ఇంకా రాలేదు, అది ఇమీడియట్ ఫ్యూచర్ లో రాబోతుంది. కానీ ఆ కొత్త మతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు చూపిస్తా, ఇలాగ ఉంటారు అందరు. అందరి జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే ప్రతి వ్యక్తి కూడా శుద్ధి స్థాయిలాగా మార్చాడు. సాయిని పూజించడానికి అర్థం సాయి గొప్పవాడని వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం కాదు. మీ జీవితం ఎలా ఉండాలి అంటే సాయి జీవితం లాగా ఉండాలి. మొట్టమొదటి దేవం వారి నూతన ధర్మము రిలీజియన్ బయటకు రావాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే అల్లా బాగు, నేను చేసుకున్నది ఏమీ లేదు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కారకులు ఎవరు? గీత కూడా అదే చెప్తుంది, సర్వధర్మ పరిత్యజ్య మానవికం చరణం సుఖంతో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసి. అంతే ఇంకా ఏదో దుఃఖం వచ్చింది, నీ వల్లే అవదు, గురువు అనుకున్నాడు జరిగింది. మా గురువు గారు ఎప్పుడు ఒక మాట అనేవారు నాతో, నేను ఆయన ఒక్కడం కూర్చున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది రామకృష్ణ. సుఖాలు వచ్చినప్పుడేమో గురువు గారు మీ దైవంలో వచ్చిందంటారు. ఈ మూర్తులకు ఎప్పుడు అర్థం అవుతుంది, దుఃఖాలు కూడా నా దైవంలో వస్తున్నాయి. మరి ఆయన బయట ఎప్పుడు ఆ మాట అనలేదు, నాతో మాత్రం చాలా చాలా అన్నారు. పరీక్ష పాస్ అయిన సుఖం రావాలి అంటే ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యే దుఃఖం మీకు రావాలి. పరీక్ష రాయటానికి చాలా కష్టమే కదా. ప్రతిసారి కూడా ఎప్పుడు పరీక్ష వచ్చినా నా చిన్నప్పటి నుంచి ఎంఎస్సీ వరకు చూసుకో నోటీ బాగుంది అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నేను నమ్మను. ఏం నమ్మను నేను, అవునా? పరీక్ష పూసుకోనది మంచిది. పూసుకొని ఒక నెల చేశాడు అనుకోండి, వీడు చదవడు మళ్ళా నెల మంది టైం వేసేసి మళ్ళా పరీక్ష దగ్గరికి వచ్చేస్తారు కదా. మళ్ళా కష్టాల గురించి ఎక్కువ ఆవేదన చెప్పకండి. కష్టాలు ప్రకృతిలో మీకు ఉపయోగపడేవి తప్ప బాధపడేవి కాదు. ముందు దుఃఖాలను కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, అందుకే సాయి అంటాడు ఎవరో వచ్చి వాళ్ళ అబ్బాయి పోయాడనో ఏదో అంటే నా దగ్గరికి ఉద్యోగిస్తారేంటి. ఎవరి జీవితం వాళ్ళది, కాల ప్రవాహంలో యాక్సిడెంటల్ గా మీరు కుటుంబంలో కలిసారు. పద్ధతిగా కలవలేదు మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ పిల్లలు కానీ. ఈనాడు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో మీరు ఆత్మలుగా మేము కలిసి ఉండాలి అనుకుని మాత్రం పుట్టలే. మీ తెలివి కూడా మీరు ఆత్మలే. ఆత్మ నిర్ణయం లాస్ట్. అంతట ఏదైనా ఒక ఆత్మ శరీరం వదిలేదలుచుకుంటే తను నిర్ణయించుకుని వదిలేసుకుంది. అక్కడ వైద్యం చేయించలేకపోయామా, వైద్యం చేసుకున్నావా లేదా, మందులు కరెక్ట్ గా వేస్తావా లేదా, ఇవంతా మీరు పిచ్చి పిచ్చి భ్రమలు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేషెంట్ ని తీసుకెళ్తే డాక్టర్లు మందు వేసి బతికిస్తారు. మందు వేసి బతికించేస్తారు, పిల్లి ఇస్తారు. ఇదిగోనండి మేము బతికించాం. చనిపోతే ఏం చేస్తారు వాడు, మా మందుల వల్ల చనిపోయాడు అండు. ఎందుకు చనిపోయాడు వాడు, ఎందుకు చనిపోయాడు? కాలం తీరితే మరి బతకటం ఎందుకు బతికాడు? ఖచ్చితంగా నీ మందుల వల్ల కాదు, అవునా? కొంచెం ఆ భ్రమ నుంచి బయటపడండి. మీరు ఆ భ్రమ నుంచి బయటపడితే దూరం వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల మధ్య కూడా మీరు సత్సంబంధాలు పెట్టుకోవచ్చు. మీరు దుఃఖిస్తారే సంబంధం పెట్టుకోలేకుండా జరుగుతుంది. మీరు ఆనందంగా కనుక ఉంటే, మీ నిత్య కర్మలో పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసుకోగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను నేను, మనం ఎప్పుడు కూడా నా కుటుంబం అనుకూలంగా లేదు కనుక నేను చేయలేకపోతున్నాను మాస్టారు అంటారు. అనుకూలంగా ఉండదయ్యా బాబు అంటారు. అనుకూలంగా ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకుంటావు, ఏ స్వర్గలోకంలోనూ కుడతావు, నీ కర్మ అలా ఉంది కనుక చూసావు. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే పృథ్వీని స్వర్గముగా మార్చడానికి కావలసినటువంటి పనులు ఏమిటి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, యాజ్ ఎ గ్రూప్ టుగెదర్. ఇక్కడ యాజ్ ఎ గ్రూప్ టుగెదర్ అంటే ఒక కుటుంబం వాళ్ళని కాదు అర్థం. ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి కాలేజీలో పుత్తూరు ప్రోగ్రామ్ పెట్టారు. అంటే ఎంపీసీ గ్రూప్ వాళ్ళు కాలేజీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తారు? టూర్కి వెళ్తారు. మరి మిగతా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు టూర్కి వెళ్ళారు, నేను వెళ్తాను అంటారా? పాయింట్ అర్థమవుతుంది కదా. అంచేత మీరు సూర్య పరివారం వల్ల, శివ పరివారం వల్ల, దత్త పరివారం వల్ల, గీతా పరివారం వల్ల మీరు అలాగ కలిసి టుగెదర్ ఒక పని చేయండి. పాయింట్ అర్థమవుతుందా? ఈ మార్పు ఇవాళ లోపల మీరు పూర్తి చేసేసుకోండి, మళ్ళీ నేను మీకు నెక్స్ట్ మంత్ మాత్రమే ఈ నుండి చెప్పగలుగుతా క్లాసెస్. లేకపోతే హైదరాబాద్లో జరిగే ఆ 3 రోజుల క్లాసెస్ లో మీరందరూ కూడా ఆహ్వానితులే. ఎవరు ఆహ్వానితులే? సూర్య వాళ్ళు ఆహ్వానితులే. మరి మిగతా వాళ్ళు మేము వస్తాం మాస్టారు అంటే రండి, కానీ కాస్త దూరంగా, మేము పరాయి వాళ్ళలా కూర్చోండి తప్ప క్లాస్ లోకి వచ్చి కూర్చోకండి. అంటే కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైపోతున్నాయి, మీకు పని పాట లేదు కనుక వచ్చారు వారు. అంతే కదా, సూర్యదేవాలయం గురించి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు అంటే అది ధ్యానం నేర్చుకోవడానికి వస్తారు. మీరు అందులో మెంబర్స్ కాదు. ఐడి కార్డ్ మాత్రం వచ్చేయాలి, మా అందరికీ వచ్చేది. ఐడి కార్డ్ నుండి ఎవరిని రాని ఒకటి అంతే. క్లాసులు జరుగుతున్నాయి, మా మాస్టర్ క్లాసులు జరుగుతున్నాయి కనుక మేమో వస్తాము, మేమో వింటాము. కానీ నాకు అర్థమైపోతుంది, ఎలాగో మీరు ఈ గ్రూప్ వాళ్ళు కాదు, ఉంటే మీకు ఐడి కార్డు ఉండేది, వినడానికి వచ్చారు. అంటే నాకు ఒకటి మాత్రం అర్థమైపోయింది, మార్కులు వేసుకోవటం వల్ల వీళ్ళకి పని పాట లేదు, వీళ్ళకి నేనేం పని అడ్డగట్టలేదు అది. అంతేత మీరందరూ ఆహ్వానితులే, మీ ఇష్టం. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడికి రావాలో అర్థమైపోయింది కదా. ఈ క్లాసులకి అందరూ రావచ్చు సార్. కానీ ఒక పుస్తకం మీరు నేర్చేసుకున్నాక రెండో పుస్తకానికి రాకండి. మీ ఊళ్ళో ఉన్న వాళ్ళే కొత్త వాళ్ళని కల్పించండి, వాళ్ళు రెండో పుస్తకం మీద అంతేకా ఇక్కడ రూల్ ఏం పెట్టుకున్నాం, గ్రూప్ టుగెదర్ కలిసి పనిచేయాలి, ఒక గ్రూప్ గా పనిచేయాలి. పేజ్ 99.
The basic method employed, which lay behind the three methods outlined in the secret doctrine and referred to above, was the presentation, very dimly and vaguely, of the concept of the self, of the lower integrated self, and its correlated inner implications of self-centeredness and self-direction. The presentation made today to self-conscious man and to this self-directed individual is the revelation of the larger whole of which the individual is a part. To this whole, the self must dedicate its life, love and life. Those are the three gifts which the fourth kingdom in nature has finally and consciously to make to the planet, gifts of definitely directed energies producing peculiar and equally definite relations of forces. They are not a gift of strength, kindness and knowledge, which is man's feeble interpretation of the divine energies.
And now as to the
methods to be employed in creating these groups. The primary method is the presentation of the more advanced ideas which are stimulating in their effect upon the minds which are receptive, and the presentation of the vision which is evocative in its influence and produces amazing results. Ponder on this.
పాండర్ ఆన్ దిస్ అన్నాడు. ఎక్కడైతే పాండర్ ఆన్ దిస్ అంటాడో, మీరు 2-3 గంటలు ఆ పారాగ్రాఫ్ మీద ఆలోచించాలి. అంతే తప్ప మాకు అర్థమైపోయిందని ముందుకు వెళ్ళిపోతే ఆయన గెలిడా దీని గురించి ఆలోచించుకోవాలని రాయటానికి. అసలు పుస్తకం మొత్తము ఆలోచించమనే కదా. ఇప్పుడు ఈ విధానం ఎలా ఉంటుంది, ఈ కొత్త ఆధ్యాత్మికత, వన్ వరల్డ్ వన్ రిలిజియం వన్ లాంగ్వేజ్ అనేటువంటి భావము మానవ జాతిలోకి తీసుకురావాలంటే ఏ మెథడ్ అప్లై చేయాలి, ఏ విధి విధానాన్ని మనం అలవర్చుకోవాలి, దానికి ఏం చెప్తున్నాడు. అండ్ నౌ యాజ్ టు ద మెథడ్స్ టు బి ఎంప్లాయిడ్ ఇన్ క్రియేటింగ్ దిస్ గ్రూప్, అప్పుడు నేను పడుతున్నటువంటి అవస్థ అంతా కూడా ఈ గ్రూప్స్ ఎలా తయారు చేయాలని. గ్రూప్స్ అంటేనేంటి, వేరు 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 వేరు. మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. గీత జీవిత విధానము, సూర్యుని జీవిత విధానము, శివుని జీవిత విధానము, దత్తుని జీవిత విధానము. దత్త భక్తులు కాదు మీరు, దత్తులే అయిపోవాలి. గీతా భక్తులు కాదు మీరు, మీరే గీతాచార్యులు అవ్వాలి. సూర్య భక్తులు కాకూడదు మీరు, మీరే సూర్యుడైపోవాలి. ఒక జన్మలో ఒకటి వస్తుంది అదే విషయం. కానీ పద్ధతి మాత్రము ఏంటి అంటే దీస్ట్ బికమ్ దట్. దానికి ఏం చేయాలి? ద ప్రైమరీ మెసేజ్ ఇస్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద మోర్ అడ్వాన్స్డ్ ఐడియాస్. అంటే మొట్టమొదట ఈ ఆలోచనలో ప్రజలకు అందాలి, ప్రజలకు అందాలి ముందు. ఇక్కడ మనకి కరెక్ట్ గా అందటం లే. అందుకే ఈ సంవత్సరం అంతా నా ప్రణాళిక ఏంటి అంటే మన వాళ్ళకి అందజేద్దామని. మిమ్మల్ని ఏమని స్ట్రెస్ చేస్తున్నాను, ఈ బుక్ పట్టుకుంటే ఈ బుక్ చదవండి. నవీని ముందే ఈ పుస్తకాన్ని, ఈ పుస్తకాన్ని మీరు నాకు టైం లేదు అనకండి. 2 రోజులు 3 రోజులకు ఒకసారి కంప్లీట్ చేసేస్తూ ఉండండి. స్టడీ సర్కిల్ లా పెట్టుకోమన్నాను. అది చేయకపోతే మీకు వేస్ట్ అయితే గురువుల ప్రణాళికకే మీరు ఉపయోగపడరు. ఇవాళతో స్పష్టత చెప్పేయండి. దీనికి ఏదో మనం చేతగాది ఏం చేస్తాం, ఏదేదో అంతా ఉంటారో అన్ని చేయగలమా అయితే. అయినా అన్ని చేయాలని రూల్ ఎక్కడుంది? నా జీవితం మాది కానీ మధ్య ఆయన ఎవడో ఏదో పెద్ద. ఇలాగే మీరు రకరకాలుగా ఆలోచించడం మేము మానేయవచ్చు. చాలా ఈజీగా ఇలా ఆలోచించుకోవటం అంటే మానసానికి విధానం మీరు చెప్పేస్తే ముందు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పోతారు. అప్పుడు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఆలోచన విధానం కూడా రాదు. అందుకని చెప్తున్నాను నేను, ఇది ఏదైనా జరిగే పన ఎప్పుడో 1934లో ఆయన రాశాడు. ఇంతవరకు అసలు ఎవడో ఆ పుస్తకాలే చదవలేదు. ఇప్పుడేమో ఈయన ఎవడో కూర్చొని ఈ పుస్తకాలు చెప్తాను అంటాడు. ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావటం లేదు. అంచేత ఏం చేద్దాం, రోజు లేదా హాయిగా జీవించవచ్చు. ఇంకా మాక్యంకరం పట్టింది ఇప్పుడు ఈ ముసల్తనంలో ఈ పెద్దరికల్లో మాకు ఈ పనులంతా చేయాలా అంటే గురువులకి 80 ఏట నా 90 ఏట గుండె కొట్టించుకోవటం అలవాటు. పళ్ళ మురికత్వం దాన్ని మేమేం చేస్తాం? ఎవడవమన్నాడు గురువు? మేమైనా అడిగావా? ఈ గురువుని అంటే కదా నేను మీ దగ్గరకు వచ్చి ఏదైనా అడుగుతున్నాను. ఇంకైతే అతి చిట్టు చేస్తాడు వేయకండి గురువులు. ఏం చేస్తాం మేము చెప్పండి. నేనేమి మిమ్మల్ని బతిమాలిపోవటం లేదు, కానీ సీరియస్ చూసాను, చాలా సీరియస్ కావాలి, చాలా సీరియస్ కావండి. మీకు నెక్స్ట్ మంత్ కే ఆ తేడా అర్థం అయిపోతుంది మీకు. ఇంకా మీరు ఆల్రెడీ ఏ గ్రూప్ కి చెందారు వదిలేసుకోండి. ఆ గ్రూపులు మీకు ఎందుకు పనికిరావు? దేర్ ఆల్ డెడ్ ఆర్గనైజేషన్స్. థియోసఫీ ఇస్ డెడ్, సిరిడి ఇస్ డెడ్, రమణ మహర్షి ఇస్ డెడ్, శ్రీరామ్ శర్మ ఆచార్య ఇస్ డెడ్. వాళ్ళు చావలేదు, మనం చంపేసిన వాళ్ళని. అంచేత ఆ ఆర్గనైజేషన్స్ ని మళ్ళీ నిద్ర లేపటం మనం చేయలేము. మనం ఏం చేయగలం? కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయలేము. విరిగిపోయిన దాన్ని నువ్వు ఎన్ని పుల్లలు వేసి నిలబెట్టినా కొత్త రాదు. బెస్ట్ ఏంటంటే కూలే కూలే చేయించేద్దాం, కొత్త నిర్మిద్దాం. అంచేత ఈ దేవాలయాలు కూడా ఇంకా కొత్త దేవాలయాలు నిర్మిస్తారు కదా. ఈ దేవాలయాలన్నీ భక్తి పట్టిపోయాయి. ఎందుకు పనికిరాని దేవాలయాలు స్టార్ట్ అవుతున్నాయి? ఆ దేవాలయంలో అసలు ఆ శివతత్వం ఏంటో తెలియదు. భగవద్గీత చేస్తున్నటువంటి వాళ్ళకి గీతాతత్వం అంటే ఏంటో తెలియదు. ఇదంతా జీవిత విధానాలు కనుక ఇక్కడ మెసేజ్ ఆయన చెప్తున్నాడు ఏంటి అంటే ద ప్రైమరీ మెసేజ్ ఈస్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద మోర్ అడ్వాన్స్డ్ ఐడియాస్. జలకు రాసినటువంటి ఐడియాస్ అని బ్రాకెట్స్ లో పాపం ఆయన చాలా మంచివాడు రాశాడు. విచ్ ఆర్ స్టిమ్యులేటింగ్ ఇన్ దేర్ ఎఫెక్ట్స్ అపాన్ ద మైండ్, విచ్ ఆర్ రిసెప్టివ్. అవగాహన చేసుకోగలిగేటువంటి మనస్సులే దాన్ని పట్టుకోగలం, మిగతా మనస్సుల నుంచి అది జారిపోతుంది. అండ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద విజన్ విచ్ ఈస్ ఇవోకేటివ్ ఇన్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రొడ్యూసెస్ అమేజింగ్ రిజల్ట్. ఆయన వాడిన మాట గురువులు ఈ విజన్ కనుక నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఆ రిసీవ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి చాలు ప్రపంచాన్ని మార్చేయటానికి. రామకృష్ణ పరమహంస దగ్గరికి అనేక మంది వచ్చారు. ఎవరు పట్టుకున్నారు దాన్ని? శ్రీ వివేకానంద పట్టుకున్నాడు. ఏమైంది? అనామకుడైనటువంటి ఆ రామకృష్ణ పరమహంస జగత్ విశ్వాసండి. అంతే ఈ ఐడియాస్ సార్ ఇవోకేటివ్ ఇన్ నేచర్. ఇవోకేటివ్ అంటే అంటే ప్రతిస్పందన కలగ చేస్తాడు, నిద్రలేదు పైకి లేస్తాడు. ఇట్ ఆర్ ఇవోకేటివ్ ఇన్ నేచర్ అండ్ ఇట్ ఇంప్లేయర్ అండ్ ప్రొడ్యూసెస్ అమేజింగ్ రిజల్ట్. అత్యద్భుతమైనటువంటి మన ఊహించగలనటువంటి ఫలితాలు కలగజేస్తాయి. అదే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రణాళిక.
Attention here. The first and least important from the standpoint of the soul is the disappearance of the earth, of practically all signs of the wonderful Atlantean civilization, except for those few archaeological treasures which intrigue and interest modern research workers, plus those dim memories of ancient scientific achievement which lead the modern student to investigation and invention, and which incite him to discovery and the production of what we call the triumphs of modern science.
ఇప్పుడు పేజ్ 49 చూడండి. పేజ్
49
ఇటాలిక్స్ లో థర్డ్ పారాగ్రాఫ్ లో ఉన్న సెంటెన్స్ చూడు.
The new order will be brought into expression by the play of the Christian energy upon the forces in the three worlds, and this will be the top task of the new group when organized and functioning correctly.
ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక కొత్త సమాజము, ఒక కొత్త ప్రపంచము రాబోతుంది. ఈ రాబోతున్నటువంటి కొత్త సమాజము, కొత్త ప్రపంచానికి జీవించే విధానం ఇక్కడ చెప్పేది, సాయి చేసి చూపించేది గురువు గారు కానీ, శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ, అరవిందో కానీ అదే చెప్పారు. గురువు గారు ఏం చెప్పారు, నా జీవితాన్ని మీరు ఒక మాటలో తెలుసుకోవాలంటే సమర్పణ యోగం. ఎవరికి సమర్పణ చేసుకున్నారు? అవును గురు. అర్జునుడికి ఇక్కడ ఏం చెప్పాడు, సర్వధర్మాం పరిచేత్య మాం ఏకం శరణం పెరుగ అహం ద్వారా సర్వ పాపేశ్వ మోక్షించి మా సమర్పణ యోగం. సమర్పణ యోగం చేసినటువంటి శిష్యుడు ఏం చెప్పాలి, పరీక్ష నువ్వేం చెప్తా చేస్తా. ఇంకా వీడి బుర్ర కానీ వీడి లాజిక్ కానీ ఉపయోగించుకోకూడదు. అంటే అరవింద కూడా ఏం చెప్పాడు అంటే, ద డిఫెన్స్ ఆఫ్ ది పవర్. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, యాక్చువల్ గా జరగవలసింది ఏంటి అంటే సుప్రమెంటల్ డిఫెన్స్. అది నీ మనస్సుకు అతీతమైనటువంటిది కనుక నువ్వేం చేయలేవు దాని గురించి. నువ్వు ఏం చేయగలవు, నోరు మూసుకుని దాన్ని దిగనివ్వాలి. రోణనాశ ఏమన్నాడు, ఊరుకుండప్ప నువ్వేమీ చేయబాక నువ్వు నోరు మూసుకు కూర్చోన్నాడు. అంటే టెక్నికల్ గా నీ సాధనలు కూడా ఆ మానసిక స్థితిలోనే చేయాలి. నువ్వు సాధన చేస్తున్నప్పుడు కూడా ఆ సాధనకి దర్శకుడుగా ఉండాలి. అంటే ఈ విషయం మళ్ళీ మళ్ళీ మీరు ఫ్రేమ్ కట్టించుకుని ఇటాలిక్స్ లో ఉన్నది మీ టేబుల్ మీద ఎక్కడో పెట్టుకోండి. ద న్యూ ఆర్డర్ విల్ బి బ్రాట్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ బై ద ప్లే ఆఫ్ ది స్పిరిచువల్ ఎనర్జీ అపాన్ ద ఫోర్సెస్ ఇన్ ద త్రీ వరల్డ్ అండ్ దిస్ విల్ బి ద టాస్క్ ఆఫ్ ద న్యూ గ్రూప్ వెన్ ఆర్గనైజ్డ్ అండ్ ఫంక్షనింగ్ కరెక్ట్లీ. కరెక్ట్ గా అది ఫంక్షన్ చేస్తే ఏమవ్వాలి, మీరు మీ మూడు శరీరాలు ఆ భగవంతుడికి సమర్పణ అయిపోవాలి. ఇంకా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఈ సుఖం ఎందుకు వచ్చింది అని అడిగే ప్రసక్తి లేదు. అక్కడ ఈ న్యూ గ్రూప్ లోకి వెళ్ళాలి అంటే ఇంకా నువ్వు లేవు, నువ్వు ఆ డివైన్ శక్తికి మీడియం. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మీడియం, అడవిలో ఉంటే అడవిలో మీ ద్వారా ఆ డివైన్ శక్తి వెళ్తూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ప్రైమ్ మినిస్టర్ గా ఆ డివైన్ శక్తి నీలోంచి బయటకు వెళ్తుంది. స్టూడెంట్ గా నువ్వు ఉంటే స్టూడెంట్ గా ఆ డివైన్ శక్తి నీలోంచి బయటకు వెళ్తుంది. టీచర్ గా ఉంటే ఆ డివైన్ శక్తి నీలోంచి భర్తగా భార్యగా వదినగా తమ్ముడుగా ఏ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా యూ షుడ్ సకంబ్ టు ది డివైన్ పవర్. అది ఎలాగా అన్నదే ఆ మొత్తంలో చెప్పబడుతూ డివైన్ క్రైసిస్ అన్నాడు. ఇది సెప్టెంబర్ 39 రాశాడు. సెకండ్ వరల్డ్ వార్ జస్ట్ పేజ్ 58 వచ్చేయండి. Two points warrant attention here.
Two points warrant attention here. The first and least important from the standpoint of the soul is the disappearance off the earth of practically all signs of the wonderful Atlantean civilization, except for those few archaeological treasures which interest and interest modern research workers, plus those dim memories of ancient scientific achievements which leads a modern student to investigation and invention, and which incites him to discovery and the production of what we call the triumphs of modern science.
The second point
is that for the good of humanity, the hierarchy withdrew into the background, leaving man to find his own way out of the mirage and illusion of materialism in right ways, and eventually to bring to an end the ancient cleavages. War must be brought to its final consummation and expression with a view to its final discarding as a means of arriving at desired end.
War must be brought to its final consummation and expression with a view to its final discarding as a means of arriving at desired result. అంటే మీకు కోరికలు తీర్చుకోవాలి అంటే యుద్ధము ఒక మార్గము కాదు అన్నది మీకు అర్థం అవ్వాలి అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగి తీరుతుంది అని చెప్పాడు అక్కడ 1939 లో. అంటే ఈ సెకండ్ వరల్డ్ వార్ జరిగేక ఏమవుతుంది అన్నాడు, ఖచ్చితంగా యుద్ధము. ఇటువంటి నిర్ణయాలు అంటే ఫలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి యుద్ధము ఒక మాధ్యమము కాదు అని అర్థం అవుతుంది అన్నాడు. మానవ జాతికి ఇప్పటికే అర్థం కాదా? 1942 లో అనుకుంటాను ద లాస్ట్ బాంబ్ ఆగస్టు 6 పడింది అనుకుంటా, హిరోషిమా నాగాసాకి మీద. ఇప్పటికీ మానవ జాతికి యుద్ధాల వల్ల మనం ఏమి సాధించలేము అన్నది అర్థం కాలేదు. కానీ గురువు యొక్క నిర్ణయానికి వచ్చారు, థర్డ్ వరల్డ్ వార్ జరగనివ్వం. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తారు. మూడవ ప్రపంచ యుద్ధం జరగనివ్వం. యుద్ధాల మీద ఆసక్తి మనుషులకి పోవటం లేదు. అది గురువుని ఏం చేయాలి? ఒకటే పని చేయాలి, మానవ జాతిని ఏం చేయాలి? అసలు మానవ జాతి పృథ్వీ మీద లేదనుకోండి, గొడవ లేదు కదా. ఇంతటి నువ్వు పృథ్వీ గ్రహం మీద లేకపోతే పరిణామ క్రమానికి ఏదైనా లాస్ అవుతుందా కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు ముఖ్యము కాదు ఇక్కడ, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఉన్నా లేకపోయినా సృష్టి జరుగుతుంది. మానవ జాతికి ఒక ఉద్దేశమైనటువంటి ఉద్దేశంతో పరమ గురువులు ఒక ప్రణాళిక వేసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ ఫలితాలు ఎప్పుడూ ప్లస్ గా ఉంటాయి, ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాయని మనకి తెలుసు కదా. ఉండే ఒకసారి ప్లస్ ఉంటుంది, ఎక్కువగా నెగిటివ్ ఉంటుంది. అంచేత ఇన్ని రకాల హోరెత్తిస్తున్న మానవ జాతికి ఒక విషయం అర్థం అవుతుంది, బాబు నువ్వు ఉండవలసినటువంటి అవసరం లేదు భూమి మీద. అది అర్థమవుతుంది ఎంత చెప్తున్నా. నీకు తపన ఉంటే నేను భూమి మీద ఉండాలి, నేను గురువుల యొక్క ప్రణాళికకి అనుగుణ్యంగా జీవిస్తే గురువులు ఉంటారు, అనుగుణ్యంగా జీవిస్తే పోతే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రయోగం చేస్తున్నారు గురువులు. చాలా మంది గురువులకి ఏం నమ్మకం అంటే ప్రయోగం సఫలం అవుతుంది రిజల్ట్స్ బట్టి, ఇంతవరకు వచ్చినటువంటి రిజల్ట్స్ బట్టి. సక్సెస్ఫుల్ రాకపోతే నేర్పిస్తారు మానేజర్. అంతేత నేను నా కుటుంబం నా పరిస్థితులు నా ఇల్లు అనుకుంటూ కూర్చుంటే నువ్వే ఉండవు రేపు. ఇంకా నా ఇల్లు ఏంటి, ఇది అర్థం చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. నేను ఈ క్లాస్ లో అది చెప్పలేను. నేను అది పూర్వకాలంలో అట్లాంటిక్ సివిలైజేషన్ అని ఒక సివిలైజేషన్ ఉండేది. దాన్నే మనం మహాభారత కాలం అంటాం. ఆ కాలంలో ఉన్నటువంటి అస్త్రాలు, ఆ కాలంలో జరిగేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి యుద్ధాలు మనకి కథలుగా మిగిలిపోయేవి. దాన్ని చూసి ఈనాడు ఉన్నటువంటి కొంత విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి కొత్త కొత్త అస్త్రాలు కనిపెడుతున్నారు, కొత్త కొత్త మంచి విషయాలు కూడా కనిపెడుతున్నారు. కానీ ఇప్పుడు మానవ జాతి అప్పుడున్నటువంటి మహాభారత కాలంతో పోల్చి చూస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంది, చాలా తక్కువ స్థాయిలో ఉంది. మరొకటి, ఈ క్లాసులు ఈ తొందర ఎందుకు మార్చారు? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు పుట్టబోయేటటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే అలనాడు మహాభారత యుద్ధంలో కొంత ముంచినటువంటి వాళ్ళే మళ్ళా ఇప్పుడు పుడుతున్నారు. మహాభారత కాలం అట్లాంటి రిలీజియన్ అట్లాంటిక్ రేట్స్ ఉంటాయి. మీకు ఇది ఎడ్గర్ కేసీ పుస్తకాల్లో దొరుకుతుంది. ఎడ్గర్ కేసీ పుస్తకాల్లో అట్లాంటిస్ అనే పేరుతోనే దొరుకుతుంది. ఎడ్గర్ కేసీ ఆన్ అట్లాంటిస్ అని దొరుకుతుంది. ఇప్పుడు తొందరంతా ఎందుకో తెలుసా? మన యాక్టివ్ వచ్చి ఈ విషయాలు మనం పబ్లిక్ కి చెప్పకపోతే అలనాడు అట్లాంటిక్ లో ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రపంచం అంతా క్షవరం అయిపోయిందో, మళ్ళీ అదే తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు, చెప్పేవాడు ఎవడు లేడు. వాడికి ఆ పూర్వజన్మ స్మృతులే ఉంటాయి. అప్పుడేం చేశాడో అలాగే దెబ్బలాడేసుకుంటాడు. ఇప్పుడు ఈ రాజనీతిజ్ఞుల మధ్య జరిగే దెబ్బలాట చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు కారణం అది కాదు. అసలు కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి వైరం. 5000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి వైరము ఏదో కారణంతో బయట వస్తూ ఉంటుంది ఇంకది. కానీ 5000 సంవత్సరాల కిందట కొట్టుకున్నది ఇప్పుడు కొట్టుకోవాల్సిన అవసరం లే. ఆ జ్ఞాపకాల వల్ల కొట్టుకుంటున్నావు నువ్వు. అంచేత ఈ విషయాలు ముందు మానవ జాతికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్పాలి అంటే మీరు అన్ని పుస్తకాలు చదువుతానంటే లాభంగా ఈ ఒక్క పుస్తకాన్ని మీరు చెప్పగలిగితే, కొన్ని వేల మందికి నేను చెప్తాను నెక్స్ట్ ఇయర్ లోపల అంటే ఆ దీక్ష గురువునికి చాలా ఉపయోగపడుతుంది. నువ్వు ఎన్ని జపాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు ఇప్పుడు చేస్తున్నట్టు చేసినా భాగవత యజ్ఞాలు మళ్ళీ ఉపయోగపడతాయి గురువులకి. ఎందుకంటే భాగవత యజ్ఞాలలో ఆ మంత్రాల ఎఫెక్ట్ వేరు. కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కనుక కృష్ణుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్న శ్లోకాలు అందులో ఉన్నాయి కనుక మీకు అర్థం తెలిసినా తెలియకపోయినా పదార్థాన్ని ఆ మంత్రంతో యజ్ఞంలో వేస్తే, ఎండి మిరపకాయ యజ్ఞంలో వేస్తే అందరికీ దగ్గు వచ్చినట్టే ఈ శ్లోకాలతో ఆ పదార్థాన్ని వేస్తే ఆ శ్లోక అర్థాలు వాతావరణంలో ఎవడు పట్టుకుంటాడు తెలియదు. మనకి తెలియదు కనుకే, అడ్రస్ తెలియదు కనుకే ఈ యజ్ఞాలు వాడవాడలా చేయమంటున్నారు. ఎవడు పట్టుకుంటాడో ఎవడికి వెళ్తున్నాడు. అయినా మీకు స్పందన విశేషంగా ఏం లేదు. ఈ పాటికి అసలు ఆంధ్రప్రదేశ్ ఊగిపోయి ఉండాలి. ఊగిపోయి ఉంటే ఏమై ఉండేదు. కానీ ఊగిపోయి ఉంటే ఏమై ఉండేదో మీరు తెలియదు అంటే ఎందుకు అంతేత నేనేం నిర్ణయం చూస్తున్నానో మీకు అర్థమైంది కదా. భాగవత సప్తాహ యజ్ఞాల పూర్ణాహుతి అమావాస్య నాడు ప్రతి నెల జరుగుతుంది. అది ఆల్రెడీ జరుగుతుంది. నెక్స్ట్ యజ్ఞము భాగవత సప్త పూర్ణాహుతిది గుడివాడలో జరుగుతుంది. అంతేత అది సంవత్సరం అంతా డేట్ ఫిక్స్ చేసుకుని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మీరు నా వెంట పడద్దు. మీరు మీ ఊళ్ళల్లో ఈ భాగవత యజ్ఞాలు కంటిన్యూ చేయండి. ఈ భాగవత యజ్ఞాలు కంటిన్యూ చేయటానికి మించిన దేశ సేవ లేదు. తర్వాత అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఎలా అర్థమవుతుంది? గాంధీ గారితో తిరిగినటువంటి వాళ్ళకి ఇప్పటికీ మినిస్టర్షిప్స్ వస్తున్నాయి వాళ్ళ మనవలకు కూడా. అప్పుడు ఎవరూ అనుకోలేదు మినిస్టర్లు అవుతాము అదవుతామని. ఏం చేయలేదు, మంచిది అనేది ఆదర్శవంతమైనటువంటిది. నీకు దుర్రం ఉంటే గాంధీతో తిరిగితేనే అంత లాభాలు వస్తాయి, గురువులతో తిరిగితే ఎంత లాభం వస్తుంది? గురువులు అంటే నాతో కాదు, పుస్తకాలని అధ్యయనం చేసి ఈ పుస్తకాలని కనుక మీరు మానవ జాతికి అందజేయగలిగితే, ఈ భాగవత యజ్ఞ పరంపర కొనసాగించగలిగితే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సీట్స్ నడుస్తున్నాను కదా, గీతా సీట్స్, దత్తా సీట్స్, గాయత్రి సీట్స్, ఏ విత్తనో ఆ విత్తనంలాగే ప్రతిపట్టించాలి. ఒక విత్తనం ఇంకో విత్తనంలాగా పెరగకూడదు కదా, అది చూసుకోండి. ఎప్పుడైతే ఆ మహాభారత యుద్ధంలో అంత గందరగోళం జరిగిందో, ఋషి పరంపర ఏం చేసింది అంటే నేను వెనక్కి వెళ్ళిపోతామండి, నేను చెప్పినా అర్థం అవటం లేదు. అసలు పెరిగి తత్వాలు ఇప్పటికి కూడా ఇంతలాగా చెప్తున్నా ఎంతమంది అన్ని వదిలేసుకుని ఈ లైన్ లో రాగలుగుతున్నారు, రావలేకపోతున్నాం. అంటే ఏంటి, గురువుల యొక్క ప్రేరణకి స్పందన లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 5000 సంవత్సరాల కిందట ఎలా ఉండేది ఊహించుకోండి. ఎందుకంటే గురువులు ఏం చేశారు అంటే హిమాలయాల్లోకి వెళ్ళారు, వెళ్ళిపోయి మానవ జాతిని వదిలేశారు. ఉదయ గ్రహం మీద మానవ జాతే కాదు, ఇంకా ఎన్ని జాతులు ఉన్నాయో తెలుసా మీకు? 83,99,999 జాతులు ఉన్నాయి. అవన్నీ గురువులు చెప్తారంటే వింటున్నాయి, వాళ్ళ ప్రణాళిక ప్రకారమే వెళ్తారు. ఈ ఒక్కడు వింట మనిషిడు, అదేమో కొన్నాళ్ళు కర్మ అనుభవించడు, మళ్ళీ వస్తాం మేము. ఈ పుస్తకం ఉద్దేశండి, ఆ గురువుల్ని మళ్ళీ మనం బతిమాలుకుని తెలుసుకోవాలి. అలిగి వెళ్ళిపోయిన వాడు వాడికి రావాలని ఉన్నా రాదు, అలకంటేనే అర్థం అది కదా. అలకంటే అర్థం ఏంటి, రావాలని ఉంది కానీ బతిమాలుకోవాలి. ఈ గురువులు ఏం చేశారంటే అలిగారు మన మీద. ఈ అలిగినటువంటి గురువుల్ని కాస్త మీరు బతిమాలుకోండి. బతిమాలుకోవటం అంటే మీ ఆచరణ వాళ్ళని ఆకర్షిస్తుంది, మీ జీవిత విధానము వాళ్ళని ఆకర్షిస్తుంది. యునైటెడ్ యాక్ట్ ఆఫ్ సర్వీస్, కాల్ టు యునైటెడ్ యాక్ట్ ఆఫ్ సర్వీస్. ఇది గురువులకి మనం ఇచ్చేటటువంటి సేవగా, కలిసి చేసేటటువంటి ఉద్యమంగా ఇస్తాము అంటాడు. పేజీ చూడండి, మీ పుస్తకాల్లో పేజీ సెకండ్ పారాగ్రాఫ్ చదవండి.
ఫ్యూజన్ ఆఫ్ మెనీ
మైండ్స్ ఛాలెంజ్.
It is the first part. Okay. I challenge all workers and all members of the new group of world servers to leave their personal problems behind. This is a time of crisis and such problems must be solved through complete self-forgetfulness. I ask you to work anew with fresh ardor in joyful service, forgetting past weaknesses and failures in the urgency of that which I ask all to do for the world. There has been much lack of joy in the service rendered to the world lately. When I speak thus, I refer not to happiness, which is a personality reaction, but to the joyous confidence in the law and in the hierarchy which lies behind the biblical word. The joy of the world, Lord, is our strength. The joy of the Lord is our strength. The joy of the Lord is our strength. Rise up and fight, Arjuna. Rise up and fight, Arjuna. Rise up and fight, Arjuna. Preserving the flame of love intact, permitting no breath of hate to disturb the serenity of love or upset that inner voice which will enable you to sound forth the clarion note of world understanding that will rally all men and women of goodwill to the aid of the hierarchy. This will bring to an end all hatred, separativeness, and aggression, which are the three major sins of humanity. All men have been separated in both thought and action. All have been, and many still are, materialistic, full of pride and the desire to gain that which is not their own by right. This spirit of acquisitiveness belongs to no one group. It has been a universal general fault and has produced the present disastrous enough economic situation, thus precipitating the world into war, hate and cruelty.
అలనాడు అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నాడు. అవగాహనకు వచ్చాక నేను మీ పని చేస్తాను అన్నాడు. మీరు ఆ మాట అనగలరా? నోట్తో కాదు, చేతలతో. అంటే మీ చేతలు ఆ మాటలో ప్రతిస్పందిస్తారు. మీరు అర్థం కాదు అంటే మీకు నచ్చిన పని చేసేది గురువుల పని అనుకునే భ్రమ వదిలేదు. మీకు నచ్చిందంటేనే అది ఖచ్చితంగా గురువుల పని కాదు. ఎక్కడో ఒక మహాయోగి పుంగోడు గురువుల పనిలో ఆనందాన్ని పొందుతాడు, మిగతా వాడు త్యాగంలో ఆనందం పొందుతాడు, నచ్చి కాదు. భగత్ సింగ్ కాంబేసి ఉరికంబకి ఎక్కితే ఉరికంబ ఎక్కడం బాధకరే, కానీ ఆనందదాయకమైన పరిస్థితి అతనికి. ఈ బాధ హ్యాపీనెస్ ఆనందానికి తేడా అర్థం చేసుకోండి. జాయ్ అనే పదము ఆనందానికి సంబంధించింది. అంతే ఆనందముగా ఈ పనులు మీరు చేయగలరా? ఆనందముగా అంటే ఇక్కడ సుఖంగా ఉండదు మీకు, కానీ లక్ష్య సాధనకు మేము చేస్తున్నాం అనేటువంటి ఆనందం ఉంటుంది మీకు. అదే అడిగాడు చెప్పాడు అక్కడ. నెంబర్ 147 చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ పారాగ్రాఫ్. పేజ్ నెంబర్ 147.
Your work will therefore be of a threefold nature. On the levels of mental consciousness, your vision of the need and of the future will be clear, inspiring you and enabling you to be a source of strength to all around you. Your faith will see behind the obvious to the substance of things hoped for, the evidence of things not seen, as the initiate Paul expresses it. Your thought will then be anchored in right action, soul directed. On the emotional side of life, you will find no time for idle fears or for vague sympathetic talk, because you will be completely identified with what is going on, and all emotional energy will be directed to the pursuit of every available mode of practically alleviating the pain. The heart energy will be occupied with the task of giving understanding help, so that there is no scope for the emotional solar plexus reaction. On the physical plane, you will not be occupied with the problem of what to do, because every physical effort, time and personality emphasis will be directed to the shouldering of your due share in arresting the forces of aggression from any further advance. This might mean fighting in the ranks of the allied armies, or it might mean driving an ambulance under Red Cross hospitals, raising funds to traverse The refugees, speaking on public platforms or to groups upon the issues at stake, or participating in some of national effort to bring aid and strength to the allies. Whatever it is, it will call for all that is in you and all that you are, integrated and directed to a sustained, substantial, one-pointed effort. It will throw your will to good behind every attempt to frustrate the activities of the evil alliance, which you may find in your environment. It will lead you to work with watchfulness for the good of your own country, whilst at the same time telling the side of the national effort to end war through the tangible victory of the forces of life. Ponder on these words. So I repeat again the paragraph from the beginning. Your work will therefore be of a threefold nature. Mali 114 pages, first paragraph actually. Your work will therefore be of a threefold nature. Three levels of subtitle: mental level, astral level and physical level. Manomaya koshamu, pranamaya kosham pi mali sula, sula shariramu. కామమయ శరీరము, మనోమయ శరీరము, కామమయ శరీరము, స్థూల శరీరం లెవెల్స్ గురించి చెప్తున్నారు. ఆన్ ద లెవెల్స్ ఆఫ్ మెంటల్ కాన్షియస్నెస్ యువర్ విజన్ ఆఫ్ ద నీడ్ అండ్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ బి క్లియర్, ఇన్స్పైరింగ్ యూ అండ్ ఎనేబులింగ్ యూ టు బి ఏ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ఆల్ అరౌండ్ యూ. యువర్ ఫేస్ విల్ సీ బిహైండ్ ద ఆబ్వియస్ టు ద సక్సెస్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, the evidence of things not seen. As the initiate Paul expresses it, your thoughts will then be anchored to right action, soul directed.
ఒక చిన్న దీక్ష కార్యక్రమం పెట్టుకుందాం మనం. గా ప్రస్తుతానికి రెండు మంత్రాలే, కానీ తర్వాత తర్వాత మనకి ఎన్ని సంస్థలు ఉంటాయో, శివ మంత్రం ఒకటి వస్తుంది, సూర్య మంత్రం ఒకటి వస్తుంది, దత్త మంత్రం ఒకటి వస్తుంది, అది దత్తావతార సాధకులకి వాళ్ళకి. కానీ రెండు మంత్రాలు అందరూ కామన్ గా చేసుకోవచ్చు. దానికి కావలసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, యువర్ వర్క్ విల్ తీర్ ఫోల్డ్ యువర్ త్రీ ఫోల్డ్ అని చెప్పాడు. అంటే ఇంకా మేము నిద్రలేస్తాం, మేము మొత్తము మా జీవితాన్ని గురువులకు ఇవ్వలేకపోయినా నెలకు ఒక 30 గంటలు, అంటే రోజుకి 1 గంట, నెలకి 30 గంటలు, ఇంకా నెలలో దాన్ని డివైడ్ చేసుకుని, అంటే ప్రతి ఆదివారం కనుక మీరు 1-7 గంటలు ఇవ్వగలిగితే, 4 ఆదివారాల్లో 7 గంటల చొప్పున నెలకి 28 గంటలు అవుతుంది. అంటే 28-30 గంటల్లో ఈ కార్యక్రమాలే ఉండాలి తప్ప దీని వల్ల నాకేం లాభం, ఇది చేస్తే వల్ల నాకు ఈ కష్టాలు వచ్చాయనే చుట్టువాడు వాడకూడదు. పూర్తి సమర్పణ అన్నమాట. చేసినటువంటి వాళ్ళు ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. యువర్ వర్క్ విల్ చేంజ్ ఫోర్ బి ఆఫ్ త్రీ ఫోల్డ్ నేచర్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ మెంటల్ కాన్షియస్నెస్. మొదట ఏంటి అంటే, మానసిక తలంలో యువర్ విజన్ ఆఫ్ ద నీడ్ అండ్ ద ఫ్యూచర్ విల్ బి క్లియర్. రాబోయేటువంటి రోజులలో మనం ఏమి చేసుకోవాలి అన్నది చాలా స్పష్టంగా ఉండాలి. దానికి మీరు రెండు రూపాలు మనసులో ఉంచుకోండి. ఒకటి ఏంటి అంటే, మన గురుసత్తా బొమ్మ, గురుసత్తా బొమ్మ మొత్తం మీకు కృష్ణుడు శ్రీదేవి ద్వారేష్కి ఇంటిక్కడ లారీ మాస్య దీని కిందన అరవిందో దాని కింద శుద్ధి స్థాయి సత్యసాయి మాత దిగ్వేళ మూడమ్మ రమణ మహర్షి రామకృష్ణరావు సార్ శారదా మాత పార్వతీదేవి శ్రీరామ శర్మ ఆచార్య శ్రీకృష్ణుడు. స్పష్టంగా మీరు చూడగలగాలి. ఇంకేం చేయకండి, మీరు ప్రతిరోజు 1-2 నిమిషాలు 3 నిమిషాలు ఈ విజన్ మీకు రావాలి. అన్ని ఇష్టాలు ఉన్నటువంటి టీవీ, దాని తర్వాత లాగేసి అట్లాగే మార్చేయాలి. ఆయనకి మిస్ అవునట్టు అమ్మో మిస్ గురువులు ఎక్కువైపోయారు, కానీ వారిని మార్చేకి చుట్టుకుడుగా ఉంది. పరమాంశయ గానన్నా ఆయనకి మిస్టాలు లేవు. సరే మిస్టాలు దాని గురించి పట్టించుకోకండి. మీరు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ సంస్థలు ఏం చెప్పాయో ఒకసారి మనసులో అనుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నది ఒక ప్యాంప్లెట్ గా రెడీ చేసి మన వాళ్ళకి ఇది ఒక ధ్యాన విధానంగా అందజేయాలి. మీరు అంటే నేను చెప్తున్న ప్రతిదీ మీరు అవేర్నెస్ తో ఉండాలి. ఏంటి ఇది జనరల్ అన్నమాట, ఇది ఎవరు చేసుకోవచ్చు? అందరూ చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయేటటువంటి నూతన విధానం అది అంచేత సిబివి ప్రాబెట్టి దాని కింద పరిణామ క్రమము సృష్టి యొక్క పరిణామ క్రమము తెలుసుకోవాలి. ఇటువైపు వచ్చేసరికల్లా లహరీ మహాశయ పరమహంస అవుతారట. ఇది దీక్షా కార్యక్రమం జరుగుతుంది గుర్తుంచుకోండి. దీని తర్వాత మీకు గాయత్రి మంత్ర దీక్ష ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మహాలక్ష్మి మంత్ర దీక్ష కూడా ఇస్తాను నేను. ఇంకా మళ్ళీ వేరుగా దీక్ష ఎప్పుడు కూడా సామూహికంగానే ఇవ్వాలి అన్నది గుర్తుంచుకోండి. కొంచెం ఆ మానసిక స్థితితో వచ్చినటువంటి వాళ్ళు దాని తర్వాత అది తెలియకపోయినా ఈ రోజు ఇక్కడ దీక్ష ఇవ్వబడుతుంది అనుకుని దీక్ష తీసేసుకోండి. మేము ఇదివరకే దీక్ష తీసుకున్నాం మాస్టర్ పెద్ద వేస్తారు. మీరు దీక్ష తీసుకున్నట్టు పని చేయటం లేదు. మీరు దీక్ష తీసుకుని ఉండుంటే ఈ క్లాస్ కు వచ్చి ఉండేవారు కాదు. ఇంకేంటే ఆ దీక్ష తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా సీరియస్ కార్యక్రమం. టైం ఎలా ఉంది క్లాస్ కు రావటానికి? పెద్ద క్లాస్ కు వచ్చారంటే అర్థమేంటి? కరెక్ట్ అయింది. ఎలా తెలుస్తుంది మీ గడియారం కరెక్ట్? వాళ్ళ గడియారం కరెక్ట్? వాళ్ళదే అది కాదమ్మా. స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎవరు కరెక్ట్ టైం పాటించటం లేదు, మీకు ఎలా తెలుసు? మీ టైం ప్రకారం పాటించటం లేదు. మీ టైం కరెక్ట్ అవునా కాదా? మీ టైం రేడియో టైం, వాళ్ళ టైం టీవీ టైం, ఇంతకీ ఎవరి టైం రైట్? అంతటి ఏమనుకోవాలి? మీకు నిజంగా ఈ ప్రార్థన మీద నమ్మకం ఉంటే ఈ క్లాసుకి మొదలు చేయమని మీరు నిర్ణయించుకోవాలి ఎవరి వాక్య ప్రకారం మీరు వెళ్తారు అని కదా. అంతే తప్ప మహాకామనా చేయబోతున్నప్పుడు ఇంకా 3 నిమిషాలు ఉంది కనుక వీళ్ళు కరెక్ట్ టైం చేయటం లేదు అంటే ఆల్రెడీ మీ మనసులో ఏమొచ్చింది? సెపరేట్ గా చెప్పేది వస్తుంది. ఇంకా అందులో దిగుతారు. మీకు అర్థమవుతా లే అది రైత తప్ప నేను పంపట్లే, మీకు సిగ్గుండాలి. అది మందుతో వర్క్ చేస్తున్నప్పుడు అయితే హ్యాబ్ ఎ కోఆర్డినేషన్. ఇదిగో ఇదో వాల్ ఫ్లాట్ ఇక్కడ పెట్టని చూసారా? అయితే మరి లేకపోతే ఆన్లైన్ ఆ తమను చేసుకుంటున్నాం. అంటే కరెక్ట్ గా 12 గంటలకు నువ్వు చేసుకోగలవా? మీ రేడియో టైం కూడా తప్పేను, డిఎంపి టైం అని ఇంకోటి ఏదో ఉంది. భాష మీ మానసిక స్థితిని తెలుపుతోంది మీరు గురువు పనులు చేయడానికి అనర్హులు. నేను చాలా స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే నా పని నేను చేసుకుంటూ పోదలుచుకున్నాను కనుక మిమ్మల్ని నేను బుద్ధిదించదలుచుకోలేదు. ఇది తప్పది. 10 మంది ఉన్నప్పుడు స్మూత్ గా జరగాలి. ఇది కాదు అది కాదు అంటే ఇప్పుడు నేను గడియారం చూసుకోలేదనా మీ ఉద్దేశం? నాకు తెలియదనా ఏ టైం అవుతుందో? అదే అలా చేసుకో. అదే లేదు టైం అంటే ఎవరి టైం ఫాలో అవుతాం? ముందు నేను ఎంచుకోవాలి. ఇప్పుడు మహాకామన చేసుకోబోతో ఈ కరెక్ట్ టైం కాదండి, ఎవరు కరెక్ట్ టైం ఫాలో అవటం లేదు అనేటటువంటి స్టేట్మెంట్ వెరీ డేంజరస్ స్టేట్మెంట్ అండ్ వెరీ డేంజరస్ మెంటల్ యాటిట్యూడ్. గమనించుకో అమ్మా, అది ఇక్కడ అది రైతా తప్ప నేను అంటే నీ వాక్ ఎలా వచ్చింది అంటే ఎవరూ పాటించటం లేదు. అంటే ఎవరూ పాటించటం లేదు అంటే ఉద్దేశం ఏంటి? నేను పాటిస్తున్నాను అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ అదనవు, నేను ఒక్కరినే కరెక్ట్ గా చేస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు గురువుకి పనికిరావు. 10 మందిని కలుపుకోవటం నేర్చుకోండి. నేను చెప్తున్నా కదా నేను ఇంకా చాలా ఉగ్ర స్థాయిలోకి వెళ్ళబోతున్నాను. అంటే ఆ మీద పట్టుకోగలిగితే నాతో రండి, లేకపోతే మీరు పనులు మీరు చేసుకోండి. నేను కాదంటే నేను మీరందరికీ నేను కోప్పే భరించాల్సిన కర్మ ఏముంది అసలు? ఏం లేదు, మీరందరూ ఇండివిజువల్లీ యూఆర్ ఏ గ్రేట్ పీపుల్, గ్రేట్ టీచర్, గ్రేట్ సొసైటీలో నాకంటే చాలా పెద్ద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ నాతో ఉంటే తిరుగుతా, కానీ చుట్టూ ఎందుకు తిట్టాను అన్నది అర్థమై దాన్ని సవరించుకోగలిగితే మీరు బాగుపడతారు, లేకపోతే ఇలాగే ఉంటారు. ఎన్ని జన్మలు
వచ్చినా భయాంతు సుఖిన్ని పశ్యంతు మాతమాత్మీయా పుత్రిణస్తంతు పౌత్రిణ నిర్ధనా సధనా సంతు శాంతి.
ఈ కాంట్రాక్ట్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కాంట్రాక్ట్ యొక్క ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ మీద ఆధారపడినటువంటిది. దీని హెడ్డింగ్ ఏంటి అంటే మీరు ఆ పేజీ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు, ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ ద వరల్డ్ క్రైసిస్ టుడే. దానికి ఆ క్రైసిస్ ఇప్పటికీ ఉన్నది, ఇంకా 20 ఏళ్ల వరకు ఈ క్రైసిస్ ఉంటుంది కాదు. దాని తర్వాత మన సంస్థలు అన్ని కూడా ఒక లైన్ లో పడిపోతాయి, అది మానవ జాతికి మార్గదర్శనం చూపిస్తూ ఉంటాయి. మొదటి 5 ఏళ్ళే మనకు కొంచెం అన్ని రకాలుగా తగ్గుతారు, కోపాలు పాపాలు శారీరకమైనవి, మానసికమైనవి, కుటుంబపరమైనటువంటి తట్టుకోవాలి. మీరు తట్టుకునే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వగాక, ఆ గురువుని మీకు ఇవ్వగాక అని నేను ప్రార్థన చేయగలను. కానీ దయచేసి నన్ను ఎవరు కూడా శక్తి ప్రసాదించండి మాస్టర్ అని అడగండి, ఎందుకంటే నా దగ్గర శక్తి లేని లేదు. కానీ మీకోసం నేను ప్రార్థన చేయగలను, అది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. అందుకే మొట్టమొదటిది ఏంటి అంటే గురుసత్తా ధ్యానము. ఈ గురుసత్తా ధ్యానములో ఆ గురుసత్తా పేరు, ఆ గురుసత్తా అందజేసినటువంటి పని మీరు విస్మరించుకోవాలి. అంతేత శ్రీవి పరిణామ క్రమాన్ని అందజేసేది. ఇంకా ఏమీ చేయలేదు ప్లాగెట్స్, కేవలము పరిణామ క్రమాన్ని అందజేసింది. చంద్రగ్రహము నుంచి మానవ జాతి పృథ్వీ గ్రహం వరకు ఉన్నంత వరకు ఎంతవరకు ఎదుగుతుందో కూడా చెప్పింది. పరిణామ క్రమము అనేటటువంటి దాన్ని విశ్వ పరిణామ క్రమం అంటాం. మనము పరిణామ క్రమం అనుకునేది మానవ పరిణామ క్రమం, ఆంథ్రోపోజెనిసిస్, కాస్మోజెనిసిస్, ఆంథ్రోపోజెనిసిస్. అంటే రెండు పరిణామ క్రమాలు ఉన్నాయి, ఒకటి విశ్వ పరిణామ క్రమం, ఇంకోటి మానవుని యొక్క పరిణామ క్రమం. ఇక్కడ చిన్న విషయాలు చెప్పబడి ఉన్నాయి. అతి త్వరలో గుంటూరు థియోసాఫికల్ సొసైటీలో ఈ క్లాసెస్ 10 రోజుల పాటు జరగనున్నాయి. ఇంతకు ముందు నేను వాయిస్ ఆఫ్ సైలెన్స్ చెప్పాను గుంటూరు థియోసాఫికల్ సొసైటీలో.
వాళ్ళు మళ్ళీ అడిగారు, 10 రోజుల పాటు కంటిన్యూస్ గా చెప్పండి మాస్టర్, మీరు ఒక రోజు 2 రోజులు చెప్తే. కానీ ఈ పరిణామక్రమం గురించి, దాని గురించి చెప్తాం అనుకుంటున్నాను మీరు, ఆ డేట్స్ మీకు అందరికీ తెలుస్తాయి. రెండోది లహరి మహాశివ పరమహంస యోగానంద ఫీడింగ్ అప్ ఆఫ్ పరిణామక్రమం. పరిణామక్రమాన్ని వేగవంతం చేయటం అంటే, దమ్మున్నటువంటి వాడు ఎవడైనా ఉంటే ఈ జన్మలోనే 300 కోట్ల సంవత్సరాల పరిణామక్రమాన్ని దాటేయగలదు. క్రియాయోగం చేస్తే దాటలేడు, క్రియాయోగం అర్థమేంటో తెలిస్తే దాటలేడు. దానికి నేను మీకు ఇచ్చినటువంటి ఒక విశేష ప్రాణాయామం ఉంది, అది చేసుకోండి రోజుకి 10 నిమిషాల పాటు. వదులుతూ ఉండండి, వదులుతూ ఉండండి, ఉండొస్తూ ఉండండి, వెళ్ళ గాలి లోపలికి వెళ్తుంది. ప్రత్యర్థన ఉదాహరణార్థనం అనేటటువంటి పతంజలి యోగ సూత్రాలలో ఉన్నటువంటి ప్రాణాయామం ఇది, ఇది చూసుకోండి. మిగతా ఏ గురువైనా మీకు ప్రాణాయామాలు నేర్పించుకుంటే గ్యారంటీగా చూసుకోండి. కానీ మీ అంతటా మీరు పుస్తకం చూసి మాత్రం ఏ ప్రాణాయామము దయచేసి చేయవద్దు, కొంపలు అంటుకుంటాయి. ఎవరైనా గురువు మీకు నేర్పితే గ్యారంటీగా చేసుకోండి. ఒకే ఒక ఎగ్జంప్షన్ ఏంటి అంటే, మీకు రామ్దేవ్ మహారాజ్ యొక్క సీడింగ్ దొరుకుతాయి మీకు. ఆయన అనేక వేల మందిని కూర్చోబెట్టి చేయిస్తున్నటువంటి ఆ సీడీని చూస్తూ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే అనేక వేల మందిలో మీరు కూడా ఒకటి ఆ సీడీ చూస్తున్నప్పుడు, అప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహం మీ మీద గ్యారంటీగా ఉంటుంది. కనుక అది మీరు చేసుకుంటే ఐ విల్ ప్రిఫర్ ఇట్. ఎందుకంటే నథింగ్ సక్సెస్ లైక్ సక్సెస్ అయినటువంటి ప్రాణాయామాలు. కనుక మీరు ఆ ప్రాణాయామాలు ఆయన ఎలా చెప్పాడో అలాగే చేసుకోండి. ఖచ్చితంగా సీడీ చూస్తూ చేయండి తప్ప, మీకు అర్థం అయిపోయింది అని ఏ రోజు కూడా సీడీ చూడకుండా చేయవద్దు. చేస్తే వచ్చేటటువంటి పరిస్థితులకు మీరే బాధ్యతలు. ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్. మరి మేము చేస్తున్నామండి ఇన్నాళ్ళ బట్టి మాకేం అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అంటే, నువ్వు ప్రాణాయామం చేస్తేగా, నువ్వు అదేదో ప్రాణాయామం అనుకుంటున్నావు అంటే ముఖ్యంగా తీసే, అసలు నువ్వైన ప్రాణాయామం చేస్తే చేతులు మారుతాయి. మారలేదు అంటే అది ప్రాణాయామం కాదనమాట. ఎలక్ట్రిసిటీలో ప్రజలో వేళ్ళు పెట్టి నాకు షాక్ కొట్టలేదు అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ కరెంట్ లేదని అర్థం అంతే. అంతే తప్ప నువ్వేదో చాలా గొప్పవాడేవాడు కాదు, ఎవరికైనా షాక్ కొడుతుంది. అంతేత ఖచ్చితంగా ఒక గురువు మీకు నేర్పించినటువంటి ప్రాణాయామము. ఇప్పుడు నేను చెప్పిన ప్రాణాయామం కూడా మీరు నేర్చుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకుని చేయండి. ఈ ప్రాణాయామము పతంజలి యోగ సూత్రాలలో ప్రత్యర్థన విదారణాభ్యామ వా అని చెప్పబడి ఉన్నది. అంతేత ఈ ప్రాణాయామము చాలా ముఖ్యం. ఈ ప్రాణాయామంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే, మీరు మిమ్మల్ని మీరు వదిలేసుకోగలుగుతారు. ఇప్పుడు ఏంటి అంటే, కుటుంబ పరిస్థితులు కానీ, బాల్య పరిస్థితులు కానీ, పొలిటికల్ పరిస్థితులు కానీ, ఎకానమిక్ పరిస్థితులు కానీ, రకరకాలైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని బంధించి ఉన్నాయి. ఈ రకరకాలైనటువంటి పరిస్థితులు బంధించి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విముక్తి చెందాలి అంటే ఈ ప్రాణాయామం చేసుకోవాలి. ఇంకో ప్రాణాయామం ఉపయోగపడదు. కనీసం మనస్సంస్థకి, అంటే మనస్సంస్థలు అంటే నేను ఏం చెప్పాను, నిత్యావతార రూపమైనటువంటి దత్తుడు, గాయత్రి స్వరూపమైనటువంటి సప్తముఖి, అది ఎక్కడ చెప్తాను,
మహాయోగేశ్వరి దేవి,
అది ఎక్కడ చెప్తాను, దాని గురించి
మౌంట్ శాంబలాలు,
మౌంట్ శాంబలాలు పంచముఖి గాయత్రి. ఆ తేడాలు గుర్తుంచుకోండి. క్లాస్ రూమ్స్ ఎక్కడ అన్నది చాలా స్పష్టంగా, మనం ఒక సంవత్సరం లోపల మొత్తము మానవ జాతికి ఆధ్యాత్మికత అంటే ఇది బాబు, మీ కోరికలు తీర్చుకోవటం కాదు, నువ్వు భగవంతుడి యొక్క కోరికలు తీర్చుకోవటానికి మాధ్యమం వాడి. చిన్నపిల్లవాడు తండ్రి మీద ఆధారపడతాడు, పెద్ద అయ్యాక చిన్నపిల్లవాడు తండ్రికి ఊతనిస్తాడు. మన కార్యక్రమాలు గురువుల దగ్గర నుంచి యాచించటం కాదు, గురువులకి కాస్త రెస్పెక్ట్. మొత్తం వాళ్ళ పని మనం చేయలేం కానీ మానవ జాతికి సంబంధించినంత వరకు మేము చూసుకోగలం మాస్టర్ అనేటటువంటి మాట మనం గురువులకి ఇవ్వగలగాలి. అది ఎప్పుడు ఇవ్వగలరు అంటే పరిణామ క్రమంలో మీరు ముందుకు వెళ్ళగలిగినప్పుడు. అంతేత థియోసాఫికల్ సొసైటీ నుంచి పరిణామ క్రమాన్ని తెలుసుకుని లాహరి మహాశయ పరమహంస యోగానంద రచనల ద్వారా ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకోవాలి. ప్రాణాయామం చేయటం ముఖ్యం కాదు, పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళటం. అంతేత మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఇది చూసుకోండి, పరిణామ క్రమంలో మీరు ముందుకు వెళ్ళారా లేదా. అయితే మీరు ప్రాణాయామం మొదలెట్టామండి మరి మేము ముందుకు వెళ్తామా, డయాబెటీస్ హార్ట్ ట్రబుల్ అది ఉన్నటువంటి పేషెంట్ ని ఆపరేషన్ కి రెడీ చేయాలంటే ముందు డాక్టర్ ఏం చేయాల్సి వస్తుంది, ముందు డయాబెటీస్ కంట్రోల్ చేయాలి, దానికి కొంతకాలం పడుతుంది. దాని తర్వాత బీపీ అది ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలి, దానికి కొంతకాలం పడుతుంది. ఈ లోపల వాడికి బ్లడ్ అది కరెక్ట్ గా లేకపోతే దాన్ని కరెక్ట్ చేయాలి. అంతేత నీ ప్రాణాయామంలో నువ్వు ముందుకు తర్వాత వెళ్ళి కానీ ముందు ఉండి మనస్సులో ఆలోచనలలో కోరికలలో శరీరగతమైనటువంటి మాలిన్యాలు పోకుండా ప్రాణాయామంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. కానీ ప్రాణాయామం ఏం చేస్తుంది, ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ నీకు అర్థం కాదు, భౌతికంగా ఏదైనా ఆరోగ్యం వస్తే నీకు అర్థం అవుతుంది తప్ప మనస్సు యొక్క క్లీనింగ్ కామమయ శరీరం యొక్క క్లీనింగ్ మనకి తెలియదు. కానీ ఈ మూడు కూడా నిత్యావతారంలో ఉన్నాయి, పద్ధతిలో ఉన్నాయి. ఇదే సూర్యుడి యొక్క మూడు స్వరూపాలు, పొద్దున్నే ఉన్నటువంటి బ్రాహ్మణ స్వరూపము, మధ్యాహ్నము ఉన్నటువంటి వైష్ణవి స్వరూపము, సాయంత్రం ఉన్నటువంటి శాంతి. ఇది మనసులో ఉంచుకుని మీరు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ఒకటేం చెప్పాను నేను మీకు, రామ్దేవ్ మహారాజు సీడీ చూస్తూ చేయండి, హిందీ అర్థం కాకపోతే హిందీ తెలిసిన వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి తప్ప మాకు వచ్చేసిందండి అని తెలిసేయకండి. చాలా మందికి కపాల భాతి అంటే ఎలా చేయాలో కూడా తెలియదు, చేసేస్తూ ఉంటారు. కపాల భాతి జరుగుతున్నప్పుడు వాళ్ళ ఓకల్ కార్డ్స్ మధ్య ఎలాంటి మార్పు రావాలో తెలియకుండా చేస్తారు. కపాల భాతి అంటే చాలా మందికి అర్థమైంది ఏంటి అంటే వేజ్ రిడక్షన్, పెద్ద లోపలికి వెళ్తుంది. అది కరెక్టే, ఆటంకంలే. కానీ మనము ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ ఇంపార్టెంట్, వాక్ శక్తి చాలా ఇంపార్టెంట్. అందుకే ఇందాక తను పాపం చిన్న డోస్ ఇచ్చారు, మాట కరెక్ట్ గా ఉండదు. మాట ఆ స్పీచ్ నీ లోపల ఉన్నటువంటి అనేక భావాలను బహిర్గతం చేస్తుంది. అంతే కపాల భాతిలో థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్. అది ఇప్పుడు నేను మీకు చెప్పలేను, కానీ మీరు కనుక రామ్దేవ్ మహారాజు సీడీ ఫిట్టింగ్ చేసుకుంటే చాలా అదృష్టవంతులు, చాలా బాగా చెప్పాడు. నేను చెప్పిన ప్రాణాయామం పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడినటువంటి ప్రాణాయామం ప్రత్యర్థన విధారణాభ్యాం. ప్రత్యర్థన విధారణాభ్యాం అంటే ఏంటి అంటే శ్వాసను వదులుతూ ఉంటావు, వదలండి శ్వాస, వదులుతూ ఉండండి, వదులుతూ ఉండండి. సడన్ గా ఏమవుతుంది, నువ్వు కపాల భాతి చేస్తున్నావు, కపాల భాతి కాదు, శ్వాస వదులుతూ ఉండండి. మధ్యలో ఏమవుతుంది, శ్వాస లోపల తెలుస్తుంది, వెళ్ళండి మళ్ళీ మళ్ళీ వదలండి. అంటే మీరు వదులుతూనే ఉంటారు, దానింతకది లంచుకి లప్ అవుతాయి. అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. ఇది దేని గురించి చెప్పాను నేను, లాహరి మహాశయ. దాని తర్వాత ఇంకొంచెం కిందకు వస్తారు, శ్రీ అరబిందో. శ్రీ అరబిందో ఇందాక నేను చెప్పిన శ్వాస యొక్క పరాకాష్ఠ. శ్రీ అరబిందో లలే దగ్గర ప్రాణాయామం నేర్చుకున్నాడు. నేర్చుకున్నాకేమైంది, హార్ట్లెస్ అయిపోయింది. అంటే ఈ ప్రత్యర్థన విధారణాభ్యాం అనేటువంటి ప్రాణాయామము మిమ్మల్ని హార్ట్లెస్ స్టేజ్కి తీసుకెళ్ళాలి. హార్ట్లెస్ స్టేజ్కి తీసుకువెళ్ళిన తర్వాత అరబిందో యొక్క ఆ యోగ సాధన అంతా జరిగింది. అంచేత ఈ ప్రత్యర్జన విధానాభ్యాం అనేటటువంటి ప్రాణాయామం చేసుకుంటూ చేసుకుంటూ మీరు ఎప్పుడైతే అరవిందో దృష్టిలోకి వస్తారో భారత దేశం యొక్క భవితవ్యత మీకు అర్థం అవుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా? ఏదో నాలుగు పూజలు చేసేసి నాలుగు అభిషేకాలు చేసేయటం ఆధ్యాత్మికత కాదు. భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి భవితవ్యత ఉన్నది అని అరవిందో చెప్పాడు. ఆ భవితవ్యత ఏమిటి అనేది మనం చదివి అవగాహన చేసుకోవాలి. అంచేత అరవిందో మొదల మీద కింద ఏం రాస్తారు, భారతదేశ యొక్క జగద్గురు పీఠ అధిరోహణ, భారతదేశ యొక్క జగద్గురు పీఠ అధిరోహణ. అంటే ఇక్కడ భారతదేశము ప్రపంచాన్ని శాసిస్తుంది అని కాదు, మొత్తము భారతదేశంలో ఏ విధంగా అయితే కాశ్మీర్ అది శిరస్సులాగా కనిపిస్తాయో పృథ్వీ గ్రహానికి భారతదేశం శిరస్సులాగా అవుతుంది. అంటే వన్ వరల్డ్, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండవు, ఇన్ని రాష్ట్రాలు ఉంటాయి. పరిపాలనా వ్యవస్థ కోసము మనం రాష్ట్రాలు ఏర్పరచుకోవచ్చు, రాష్ట్రాలలో రాష్ట్రాలు ఏర్పరచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ అది పరిపాలనా వ్యవస్థ సౌకర్యానికి అవ్వాలి, కానీ వేరే వేరే విభజనకి కారణం కాకూడదు. అది అరవిందో యొక్క కోరిక. ఉంటాయి దేశాలు, ఉంటాయి రాష్ట్రాలు, ఉంటాయి భాషలు, ఉంటాయి అన్నీ ఉంటాయి, కానీ మొత్తము కూడా ఒకే ఒక గవర్నమెంట్ పరిపాలన చేయాలి. అది జరుగుతుంది అని గురువులు చెప్పినప్పుడు వాళ్ళ మీద మనకి ఎక్కువ విశ్వాసం ఉండాలి, మన గుర్రాల మీద కాదు. ఇలా ఉందండి పరిస్థితి, ఎలా జరుగుతుంది నాకు తెలియదు, ఎలా జరుగుతుందో వాళ్ళు రాష్ట్రాలు కనుక చెప్తున్నారు. కానీ చెప్పడం కాదు, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతిరోజు 2 నిమిషాల పాటు ఆ అరవిందో మదర్ మిర్రాన్ని చూశాక ఈ ఆలోచన పరంపర కొంతసేపు మీరు చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి, 50 సివివి పరిణామక్రమము. పరిణామక్రమంలో విశ్వ పరిణామక్రమం ఉంది, మానవ జాతి పరిణామక్రమం ఉంది. దాన్ని పూర్తి అవగాహన చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత పరిణామక్రమంలో మీరు ముందుకెళ్ళాలి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటే టీచర్ చదవలేదు కదా. మరి పరిణామక్రమంలో ముందుకు వెళ్ళటానికి నేను మీకు 2 సూత్రాలు చెప్పాను. ప్రాణాయామంలో ఒకటేంటే రామదేవ్ మహారాజ్ శ్రీడి పెట్టి చేయండి. ప్రతి ప్రత్యర్జన విధానాభ్యాం అనేటువంటి సాధన తెలుసున్న వాళ్ళకి నేర్చుకోండి, కానీ మీ అంతటి మీరు చేయటం మొదలెట్టకండి. ఎందుకు మొదలెట్టద్దు అంటున్నానంటే దాంతో ప్రమాదాలు రావటం కంటే నిరాశ వస్తుంది. ఏమిటండి ఈ నెలకట్టు చేస్తాను, నిరాశ ఎందుకు వస్తుందంటే చేయవలసిన విధానంలో మీరు చేయటం లేదు. నిన్న ఒక కొత్త సెల్ ఫోన్ ఒకతను నాకు ఇచ్చాడు, మాస్టర్ ఫోన్ వచ్చింది మీరు వినండి అని. సరే మాట్లాడాను, మాట్లాడాక ఎలా వచ్చాయో తెలియలేదు నాకు. ఆ మాత్రం తెలీదా అనుకుని నా పాత సెల్ ఫోన్ లో ఎలా ఉంటుందో అలా నొప్పిస్తాడు. నొప్పిస్తే ఏదో అయిపోయింది, అప్పుడు మళ్ళా సెల్ ఎవరితో వాళ్ళు చూస్తే ఇది కాదు మాస్టర్ ఇది నొక్కాలి అన్నాడు. అంటే ఒక చిన్న సెల్ ఫోన్ ఆపరేషన్ చేయడానికి నీకు చెప్పేవాడు ఒకటి కావాలి. ఇంత కాంప్లికేటెడ్ శరీరం యొక్క వ్యవస్థ నీ అంతటి నువ్వు పుస్తకాల ద్వారా నేర్చుకుంటాము అనేటటువంటి మూర్ఖత్వం ఉండిపోవాలి. ప్రతి దానికి ఇన్సిడ్ హ్యాబిట్ ఉంటే దాని తర్వాత శ్రీ అరవిందో మదర్ మిగా దగ్గరికి వచ్చేసరికి భారతదేశం యొక్క భవితవ్యత ఏమిటి? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇన్ని మతాలు అక్కర్లేదు మనకి. హిందూ మతము అక్కర్లేదు, ముస్లిం మతము అక్కర్లేదు, క్రిస్టియన్ మతము అక్కర్లేదు, జైనిజము అక్కర్లేదు, బుద్ధిజము అక్కర్లేదు. పరిపూర్ణంగా స్థితి సాయి చెప్పినటువంటి మానవ జాతి. అందుకే సాయి ఏమంటా ఉంటే దత్తావతారాలు, 5వ దత్తావతారము. అందుకే మనం నిత్య దత్తావతార క్షేత్రంలో ఈ పంచు దత్తావతారాలనే మనం ధ్వజస్తంభంగా పెట్టుకున్నాం. ధ్వజస్తంభం అంటే ఏంటి, నీ ఫ్లాగ్. నీ ఫ్లాగ్ అంటే ఏంటి, ఇండియన్ ఫ్లాగ్ చూడగానే మన కంట్రీ. ఇంకొక మన ఫ్లాగ్ ఏంటి అంటే ఈ 5వ దత్తావతారాలు ధ్వజస్తంభంగా అక్కడ పెట్టి ఉన్నాం. అక్కడ ఇది మీరు అర్థం చేసుకోండి, భారతదేశానికి ఈ భవితవ్యత ఉన్నది. ఇట్ హ్యాస్ టు బికమ్ ది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ఎడ్యుకేషన్. దానికి మీకు తెలియాలి ముందు ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా. మీరందరూ అక్కడికెక్కడికో పరిగెట్టి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తోతో అది అవుతా ఉంటే ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ప్రపంచానికి అందజేయలేము. ఇది మనం అరవిందోని దాన్ని చూసినప్పుడు ఆయన రాసినటువంటి సందేశోపయోగ సాధిస్తుంది తెలుసుకుంటూ ఇంకా అంత కిందకు వస్తే
సాయి
సిద్ధి సాయే నూతన జీవిత విధానానికి ఆధారం అని చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరూ కూడా అలా బతకాలి. అంటే ఆయన సిద్ధి సాయి కలిపిన మతాలు లేవు ఉన్నాయా? అందరూ రావచ్చు, అన్ని మతాల వారు రావచ్చు, అన్ని జాతుల వారు రావచ్చు, కానీ అలా జీవించడం నేర్చుకోవాలి. కానీ సిద్ధి సాయి జీవిత విధానం ప్రచారంలోకి రావటం లే. సిద్ధి సాయి యొక్క కోరికలు తీర్చేటటువంటి శక్తి ప్రచారంలోకి వస్తుంది. అది ఆయన ఇస్తుంది. శ్యామయ్య ఎవరో ఆ సాయి నేను అడగొద్దు, నువ్వు అది అంటే ఏమన్నాడు సాయి సంతానం లేదు. వాళ్ళు అడగటానికి వచ్చారు, ఇచ్చేవాడిని నేను మధ్యలో మూడేవాడు రా చెప్పడానికి వాళ్ళు అడుగుతారు, నేను ఇస్తాను. అంచేత సాయిని అడగొద్దు అని చెప్పటం నేను. కానీ సాయి జీవిత విధానం నేర్చుకునేటటువంటి ఒక సంస్థగా మనం రూపొందుదాం. ఏదో శ్రీరామ శర్మ ఆచార్య ప్రజ్ఞాపుత్రులు ఉన్నారు, పేరు నవ్వుతే అరవిందో సూత్ర మెంటాలిటీ సెంటర్ అన్నాడు. దాన్ని మనం ఆచరించి చూపిస్తాం. దానికి సిద్ధి సాయి, సత్య సాయి, ప్రేమ సాయి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాం మనం? శ్రద్ధ సబూరి. ఈ శ్రద్ధ సబూరి నేర్చుకోవాలి మనకి లేదు, నేర్చుకుంటాం. దాని తర్వాత ఇంకాస్త పక్కకు వస్తే ఎవరున్నారు? రమణ మహర్షి పిల్లడు. వ్యక్తి సిద్ధి సాయి లాగా జీవించటానికి ప్రయత్నిస్తూ నిత్య జీవితంలో ఎలా జీవించాలో వాళ్ళు చెప్పారు. ఆ తేడా అర్థం చేసుకోండి. సిద్ధి సాయి ఆ దత్త అవతారాల మొదలు వేరు. రమణ మహర్షి వాళ్ళు ఏం చేశారు? సరే అది నీ గోల్, నీ అమ్మాయి, నువ్వు ఆ లెవెల్కి వెళ్ళు. కానీ వెళ్ళిన లోపల నిత్య జీవితం ఎలా జీవించాలి? అదో వాళ్ళు జీవించి చూపించారు. మృత్యువు ప్రతిరోజు వస్తున్నది అని గుర్తుంచుకో. నువ్వు ఇవాళ చేస్తున్నటువంటి పనులను మృత్యుని దృష్టిలో ఉంచుకుని చేసుకో. మృత్యుని దృష్టిలో ఉంచుకున్నప్పుడు చేసినప్పుడు నువ్వు చేసే పనులు వేరే రకంగా ఉంటాయి. నేను 77 బతుకుతాను అంటే నువ్వు ఒక రకంగా పనిచేస్తావు, రేపే చచ్చిపోతాను అంటే ఆ తేడా నీ నిత్య జీవితంలో రావాలి. దీని తర్వాత
శ్రీరామకృష్ణ పరమహంస
ఇక్కడ దేవతలతో సంపర్కం స్థాపించుకోవటం ఎలా అంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మన శక్తి సరిపోదు, దేవతా శక్తులు కూడా మనకి సహకరిస్తాయి. అంతేత ఆ సహకరించవలసినటువంటి దేవతా శక్తులతో ఎలా మనం కలిసి పని చేయాలి అనేటువంటిది రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో మనకి చాలా స్పష్టంగా జరుగుతుంది. దాన్ని మనం అధ్యయనం చేసుకుంటాం. దాని తర్వాత ఇంకా నేను ఎవరి దగ్గర ఈ జ్ఞానాన్ని అంతా పొందానో ఆ మహనీయుడి యొక్క సాధనా విధానంలో రెండు విశేషమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి. ఒకటి గాయత్రి మంత్రము, రెండోది యజ్ఞము. దీనిని ఈ పైన మనం నేర్చుకున్నటువంటి పరిణామక్రమంలో ముందుకు వెళ్ళుట, భారతదేశం జగద్గురువుగా మారుట, శ్రద్ధ సబూరి నేర్చుకునుట, అది నేర్చుకోవటానికి నిత్య జీవితంలో మృత్యువుని గుర్తించుకుంటూ ఎలా జీవిస్తామో తెలుసుకుంటూ దేవతా శక్తుల్ని మనం ఎలా కలుపుకుని జీవించగలమో అనేది మొత్తం సిలబస్. ఈ సిలబస్ ఇప్పుడు ప్రపంచానికి వచ్చేసింది. ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గా మనం ప్రపంచానికి ఇవ్వాలి. ఇప్పుడు అది ఎలా ఇవ్వాలో అన్నది శ్రీరామ శర్మ ఆచార్య దాని ద్వారా మనం నేర్చుకుంటాం. కానీ వీటన్నిటికీ ఆధారం 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడు ద్వారా వేయబడింది. భాగవతంలో ఈ మొత్తము పరిణామక్రమము చెప్పబడినది. ఇది ఆ బొమ్మ మనకి చెప్పేది. అంటే ప్రతిరోజు 2 నిమిషాల పాటు మీరు దీన్ని నటించుకుంటే మన కార్యము యొక్క విస్తారము మీకు అర్థమవుతుంది. ఈ కార్యం యొక్క విస్తారం అర్థం అవటానికి ఒక మంత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది. అది దీక్షగా దీక్ష తీసుకోదలుచుకున్న వాళ్ళు తీసుకోండి, దీక్ష ముద్రలోకి వచ్చేయండి. ఈ బతుకని వేలు మీద ఇడా పింగళ కుడి పొట్టుకని వేలు ఇడా నాటితో రింకప్ప ఉంటుంది. ఎడమ పొటకన వేలు పింగళ అనేది రివర్స్ అవుతాయి. ఎడం వేసి పింగళ, కుడి వేసి ఇడా పొటకన వేలు. ఎందుకు అవుతాయంటే మీకు అంత అనాథనే తెలిసిన వాళ్ళకి ఇక్కడ నెర్వ్ కరెంట్స్ రివర్స్ అవుతాయి. ఎందుకంటే కుడిది ఇడ, ఎడమది పింగళ. ఇక్కడ మీ గురువు యొక్క భార్య కానీ లేకపోతే ఆయన కార్యక్రమాలు చేసేటువంటి స్త్రీ కానీ, అంటే అరవింద అంటే మదర్ మీగా, రామకృష్ణ పరమహంస అయితే శారదామాత, తేడా తెలియదు కదా. అంటే స్త్రీ శక్తి ఇటు, పురుష శక్తి ఇటు గురువు యొక్క. ఇంకా తల పైకెత్తకండి. మీకు మీ గురువుని తలుచుకోండి. ఒకవేళ మీ గురువుకి స్త్రీ శక్తి సహకారం లేదనుకోండి, ప్రకృతిని ఊహించుకోండి, జగజ్జనని ఊహించుకోండి. దూసండి, దృష్టి మాత్రం బొట్టకన వెలుగుతూ ఉంచుకోండి. ఐదు అంచెలుగా గాయత్రి మంత్రం ఉచ్చారణ చేస్తాను, దాన్ని మీరు మీ మేధస్సులో ధారణ చేయండి. ఇది క్రిటికల్ పాయింట్ అన్నమాట దీక్షలో. ఇది ఎవరు కరెక్ట్ గా చేసుకుంటారో వాళ్ళకి ఆ గురువుల యొక్క పుణ్యము తపము ఆశీస్సులు అడ్డదిస్తాయి. ఇంకా తల పైకెత్తకండి, ఆ బొట్టకన వేలిని చూడండి. ఇది ఒక టెక్నాలజీ, ఇది ఇది కరెక్ట్ గా మీరు చేస్తే ఆ రిజల్ట్స్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తల పైకెత్తకండి, కళ్ళు మూసుకోకండి, పొటకని వెళ్ళి చూసుకోండి, రెండు పొటకని వెళ్ళి చూసుకోండి. ఓం భూభువస్వ తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మాతో కలిపి అందిస్తేయండి మొత్తం. ఎడమి చేయి కింద కుడి చేయి పైన పెట్టుకుని ఒక్క నిమిషము ఆ మంత్ర శక్తిని నీళ్ళకి దిగనివ్వండి. ఈ బిట్టి మనం పూర్తి చేసిన పుస్తకంలో ఆన్ ద లెవెల్స్ ఆఫ్ మెంటల్ కాన్షియస్నెస్ యువర్ విజన్ ఆఫ్ ద నీడ్ అండ్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ బి క్లియర్. మనం ఏం చేయబోతున్నాము, భవిష్యత్తులో ఏం చేయాలో అర్థమైంది కదా. అంటే మొత్తము ఈ గురు ప్రణాళికను మనం ప్రపంచానికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అందజేయాలి. రెండోది ఏంటి, ఇన్స్పైరింగ్ యూ అండ్ ఎనేబులింగ్ యూ టు బి సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ఆల్ అరౌండ్ యూ. అంతేత ఇంకా మీరేం చేస్తారు, మీరేం పనికిరారు, మీరు అసలు సాధకులు కారు, మీరేం చేయగలరు నాలా పెట్టకూడదు. మీరేం చేయాలి, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మీరు చాలా అద్భుతమైనటువంటి కాలంలో పుట్టారు. ఈ కాలంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. Thank you. దేని గురించి అర్థమైంది కదా. ఇది మీరు ఆలోచించుకోవాలి ధ్యానంలో, మేము ఈ పని చేస్తాము దానికి గాయత్రి మంత్రం మీకు తెలియకుండా ఉపయోగపడుతుంది. అంచేత మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మాకేముంది, మేము ఏం చేయగలం అనుకునేటటువంటి వాళ్ళు చాలా చేయవచ్చు. ఈ గాయత్రి మంత్ర జపం వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటే ప్రకృతిలో ఈ కార్యక్రమాలకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విజయం తర్వాత ఆన్ ద ఇమోషనల్ సైడ్ ఆఫ్ లైఫ్ యూ విల్ ఫైండ్ నో టైమ్ ఫర్ ఐడియల్ ఫియర్స్ ఆర్ ఫర్ వేగ్ సింపథెటిక్ థాట్స్. ఈ భావనాత్మక కామ్యమైన శరీరంలో ఈ పనికిరాని కన్నీళ్లు, ఈ పనికిరానివి ఉండవు. ఇందాక నేను చెప్పుకొచ్చాను కదా, దుఃఖాలు సుఖాలు అదంతా గురువు చేతిలో ఉన్నాయి. భారతీయులమైనటువంటి మనకి అది అర్థమయ్యాక దాని గురించి ఉప్పునే మనం టైం వేస్ట్ చేసుకుంటే గురువులు మనకి ఇచ్చినటువంటి సర్వకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. అంచేత మన్ని మనం నివారించుకుని రైట్ ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా మనం ఏం చేయగలం అన్నది ప్రణాళిక వేసుకోండి. ఈ ప్రణాళికలో మహాలక్ష్మి మంత్రం చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇందాక చెప్పింది ఏంటంటే గోల్, ఐడియల్, ఆదర్శం. మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే పరిణామక్రమం తెలియాలి. పరిణామక్రమంలో ముందుకు వెళ్తాం తెలియాలి. పరిణామక్రమంలో భారతదేశంలో పుట్టిన మనం ఏం చేయాలో తెలియాలి. దానికి కావాల్సిన శ్రద్ధ సబూరి ఉండాలి. దాన్ని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. దానికి దేవతా శక్తుల్ని మనం ఎలా ఆహ్వానించుకోవాలో తెలియాలి. ఆహ్వానించుకున్నాక వీటన్నిటినీ కలిపి ప్రపంచానికి ఎలా అందజేయాలో తెలియాలి. ఇదంతా గురుసత్తాలో ఉంటుంది. ఇది ఆదర్శం. మరి నిత్య జీవితంలో మనం సరే ఈ కోరిక ఉంది తీరాలి. మరి దానికి కావాల్సిన వనరులు రావాలి కదా. వనరులు లేకపోతే ఏం చేయగలం? ఇప్పుడు పుస్తకం కావాలి మనకి. పుస్తకం కావాలంటే మనం డిజిబుల్ చేసేవాడు కావాలి. దాన్ని కరెక్ట్ గా ఫార్మెట్ చేయగలిగేవాడు కావాలి. దాన్ని అందంగా ప్రజెంట్ చేయగలిగేవాడు కావాలి. దాన్ని పుస్తక రూపంలో వేయగలిగేవాడు కావాలి. వేసాక దాన్ని 10 మందికి అందజేయగలిగేవాడు కావాలి. అందజేశాక దాన్ని చెప్పగలిగేటటువంటి వాళ్ళు కావాలి. ఇవంతా కావాలి 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 కదా. కావాలి అనేది ఇమోషనల్ కోరిక, యాక్చువల్ బాడీకి సంబంధించింది. ఈ యాక్చువల్ బాడీకి సంబంధించినటువంటి దీక్ష కూడా మంత్రాలు చేసుకోండి. అందరూ చేస్తూ అందరూ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏ క్లాస్ కి సంబంధించిన వాళ్ళైనా సుర దేవాలయం వాళ్ళు చేసుకోవచ్చు. కార్యక్రమాలు మొదలెట్టగానే చాలా సమాచారం మీకు కావాల్సిన వనరులు మీ దగ్గరికి వస్తాయి. ఆ వచ్చిన వనరుల్ని మాత్రం గుర్తించే బాధ్యత ఎవరు దేనికి ఉపయోగపడతాడో నేను తెలియాలి, ఊహించగలగాలి. ఆ శక్తి దేని వల్ల వస్తుంది అంటే ఆశ్చర్యపడతాను.
ఇది కామన్గా అందరూ చేసుకోండి. ఇదంతా చేసుకోవటానికి దీనికి కావాల్సిన వాతావరణం నిర్మించడానికి 12 ఇటుకలు 5 దీపాలు పెట్టుకోమని చెప్పాను. దానికి ఏమని చెప్పాను నేను, గురుస్థానం అని చెప్పాను. అది ఉండాలి, ఇదంతా వదలొద్దు మీరు. ఇవన్నీ చేసుకుంటే ఇవి ఎక్స్ట్రా అనమాట. ఈ ఎక్స్ట్రాకి ఎక్కువ టైం ఇస్తారు, గాయత్రి మంత్రం మహావిష్ణు మంత్రానికి తక్కువ టైం ఇస్తారు. ఇప్పుడు గీతా సాధకులు ఉన్నారనుకో, 9 అధ్యాయాలు గీత చదవాలి అనుకున్నాడు రోజుకి, ఒక మాల గాయత్రి చేసుకుంటాడు, ఒక మాల మహాలక్ష్మి చేసుకుంటాడు, 5 దీపాలు ఎరిగింపు చేసుకుంటాడు, ఆ 9 అధ్యాయాలు గీత చదువుతాడు. అదేందా గీత, ఈ గురుస్థానాల విలువ ఉంది, దాన్ని వదిలేయకండి. వాటిని మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో బయట చేసేస్తారు. ఇప్పుడు సూర్యదేవాలయం వాళ్ళకి ఒక విశేషమైనటువంటి మంత్రం వాళ్ళకి ఇవ్వబోతున్నారు నేను. అదే వాళ్ళేం చేసుకుంటారు, గురుస్థానం పెట్టుకుంటారు, గాయత్రి చేసుకుంటారు, మాలక్ష్మి చేసుకుంటారు 24 సార్లు జస్ట్ చిన్న పూజగా ఆ లింక్ పోకుండా. దాని తర్వాత నేను ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని కోట్ల కోట్లు జపం చేయిస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాను నేను, ఆదిత్యోదయ పారాయణ కొన్ని కోట్లు చేయించబడ్డాను. అది నేను గీత వాళ్ళు చేయొచ్చా చేయకూడదా? కోటి లక్ష్యానికి వెళ్ళదలుచుకోవటానికి మీ డొనేషన్ మీరు ఇవ్వచ్చు టైం ఉంటే. పాయింట్ అర్థమైంది కదా? ఇక్కడ మీరు దెబ్బలాడుకోకండి, వచ్చిన గొడవ అదే. మీకు టైం ఉంది, ఒక్కోటి గాయత్రి ఆదిత్యోదయ పారాయణ చేయమన్నాను. మిమ్మల్ని అడుగుతారు, మీరు చేయగలిగినంత చేయండి, ఇంత అంత టైం బాగుంది. రేపు ఎంతమంది అవుతుంది, 16 లోపల 1 కోటి అయిపోవాలి. అది అంతేత ఆ 9 రోజులకి మీరు విశేషంగా మన వాళ్ళ కోసం శ్రమ చేస్తారు, చేయకూడదు అనేది లేదు. క్లియర్? ఒకళ్ళకొకళ్ళకి సహాయపడతారు కానీ క్లాసెస్ సాధన మాత్రం ఎవరిది వాళ్ళది. ఎలా అర్థమైందా? Physical plane, you will not be occupied with the problem of what to do, because every physical effort, time and personality emphasis will be directed to the shouldering of your due share in arresting the forces of aggression from any further advance. భౌతిక జగత్తులో, ఇది కోరికల జగత్తులో చెప్పింది, పారాయణలు ఈ మంత్రాలు ఈ అనుష్ఠానాలు ఈ గురుస్థానాలు పెట్టుకుంటే మీ ఆస్ట్రల్ బాడీ ప్యూరిఫై అవుతుంది. సూర్య జగత్తులో ఏం చేయాలి అనే ప్రశ్నే రాదు మీకు. ఇంతేంటే ఇంత పని ఉంది, ఇది ఏం చేయాలి అనేది ఏం లేదు. మీకు టైం సరిపోదు ఏం చేయాలి అంటే కదా. ఇక్కడ ఆస్ట్రాలు నేను ఆల్మోస్ట్ సగం వరకు page 115 లో చూడండి, ద గ్రేట్ ఇన్వోకేషన్ స్టాన్జా 2. page 115, ద గ్రేట్ ఇన్వోకేషన్ స్టాన్జా 2. దాని తర్వాత page 123 డార్క్ లెటర్స్ చూడండి, లెట్ ద రైడర్ ఫ్రమ్ ద సీక్రెట్ ప్లేస్ కమ్ ఫోర్త్ అండ్ కమ్ ఇన్ సేఫ్, కమ్ ఫోర్త్ టు మైటీ వన్. page 129 చూడండి, చిల్లన సెక్షన్ 3, ఫోర్త్ ప్లేస్ ఎవల్యూషన్ ప్రోగ్రెస్ అనేది. అంతేత ఈ 129 పేజ్ వరకు కూడా మనము ఈ స్టాన్జాల గురించి చదువుతాం, కానీ ఆ స్టాన్జాల బదులు ఏముంటాయి, ఆ స్టాన్జాలు ఉండవు అక్కడ. ఏముంటాయి దాని బదులు? మహాకామనం. అంటే మహాకామనాలో ఉన్నటువంటి శ్లోకాలకి అర్థం ఇదే. ఆయన ఇంగ్లీష్ లో చెప్పాడు, మనం సంస్కృతంలో చూసుకుంటున్నాం. అందరు కాస్త చదువుకుని అవగాహన చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సరే ఇంకా ఇక్కడ రాబోతారు పాయింట్ పోయినా సరే. ఓకే, ఇంకా సాయంత్రం క్లాస్ ఉండదు.
కానీ ఇంకా నేను పూర్తి చేయలేదని మీరు మానేస్తారా? మీరందరూ కూడా పుస్తకాలు సీరియస్ చేస్తారండి. మీకు అర్థం కావటం లేదు, ఎంత చెప్పినా మీరు గురువులకి ఉపయోగపడటానికి ఇది చేస్తూనే ఉపయోగపడతారు. తెలుగులో త్వరలోనే నేను అందజేస్తాను. నేను ఇంకా అది ఒక రోజు 2 గంటల కార్యక్రమంలాగా నేను పెట్టుకుంటాను. అప్పటికప్పటికి మనీయో అవరో నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీకు అది కూడా అందజేస్తూ ఉంటారు. ఇట్ విల్ నాట్ బి ఎ ట్రూ ట్రాన్స్లేషన్, బట్ ఇట్ విల్ బి ఎ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ ట్రాన్స్లేషన్. అంటే అందులో ఉన్న మొదటి పేరా నా పుస్తకంలో మొదటి పేరా, అందులో ఉన్న సెకండ్ పేరా నా అలాగే. సరేనా? ఇంకా అవును, నిరంతరం ఇప్పుడు చాలా బాగా చేసేది. అష్టలక్ష సాధన చేయించేది ఉన్నా మీకు తెలుసా? మీకు తెలీదు, నాకు తెలుసు. నిజం తెలుసుతో తెలిసేది ఏంటి? నా దగ్గర స్టే నిరంతర ఫోన్ ఫోన్ చేసి చెప్పాడు, బాగా చేస్తున్నాడు, చేసుకోండి. పెద్దదిగా చేసుకోండి. ఇంకా మీకు అర్థమైపోయింది ఈ మూడు అట్లా మనం చెప్పుకుంటాం. ఇది లైన్ లో పడేసుకుంటే ఇది అంత ఆ టైం కి వస్తూ ఉంటాను, స్టే చేస్తూ ఉంటాను. 15 రోజులు ఇక్కడ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసుకుంటే 15 రోజులు అట్లా ఇక్కడ కొంచెం అలా అటు వెళ్ళాలి వైజాగ్. నేను ఫ్రీ అమ్మా, నేను కూర్చున్నాను కూర్చోకండి. మాట్లాడిన ఎవరిని కలవద్దు దయచేసి. ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు జానకీ గారు మనందరికీ రోజువారీ ఏర్పాటు చేశారు, ఆవిడ పిలుస్తారు.
అందరం గ్రూప్ డివైడ్ చేస్తారు కదా, మళ్ళీ ఇలా కలవటం చాలా. మీరందరిలో వేరే వేరే ఊరు నుండి చాలా మంది వచ్చారు. ఈ రోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి భోజనాలు కావాలని